దేవుడు లోకమును సృజించినప్పుడు సర్వలోకమును తన భూలోక రాజ్యముగా మార్చుట ఆయన లక్ష్యమై ఉండెను. ఏదేను తోటను తన పరిశుద్ధ నివాసముగా స్థిరపరచుటను ఆయన ఆరంభించాడు. సంఖ్యలో వృద్ధి పొంది తోట యొక్క సరిహద్దులను బుదిగంతముల వరకు వ్యాపింపజేయుటకు ఆయన మానవాళిని నియమించాడు. అవును, మానవాళి పాపము చేసింది, మరియు మానవ జాతిని, స్వయంగా సృష్టిని కూడా భ్రష్టత్వము మరియు మరణములోనికి నెట్టివేసింది. ఫలితముగా భూమి దేవుని కొరకు సిద్ధపడలేదు, మరియు ఆయన తన రాజ్యమును సంపూర్ణతలో ఇంకా భూమి మీదకి తీసుకుని రాలేదు. అయితే దేవుడు తన ప్రణాళికను విడిచిపెట్టలేదు. యుగ సమాప్తిలో ఆయన దానిని పరిపూర్ణంగా నెరవేర్చుతాడు. ఆయన తనకు నమ్మకమైన ప్రజలను జీవములోనికి నడిపిస్తాడు. లోకమును ఆయన విరోధుల నుండి శుద్ధి చేస్తాడు. తన శాశ్వత రాజ్యముగా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని స్థాపిస్తాడు. నూతన యెరూషలేములోని ఆయన సింహాసనం మీద నుండి ఆయన నిత్యమూ పాలిస్తాడు. నీ రాజ్యము వచ్చునుగాక. యుగాంత శాస్త్ర సిద్ధాంతము అను మన పాఠ్యక్రమములో ఇది 4వ పాఠము. దీనికి యుగ సమాప్తి అను శీర్షికనిచ్చాము. ఈ పాఠములో ఈ యుగమును ముగింపునకు తెచ్చి రానున్న యుగమును పూర్తిగా నెరవేర్పులోనికి తెచ్చు చరిత్రలోని చివరి సన్నివేశములను గూర్చిన మన అధ్యయనమును కొనసాగిద్దాము. ఈ పాఠ్యక్రమములోని మొదటి భాగములో మనము చూసినట్లు దేవుని రాజ్యము 3 దశలలో వస్తుందని పాత నిబంధన ఆకాంక్షించింది. విశ్వము యొక్క ఆరంభ సృష్టి మరియు దానిలోని సృష్టములు, మానవులు పాపములో పలుట వలన కలిగిన సుదీర్ఘమైన విమోచన చరిత్ర, చివరిగా నిత్యముండు అంత్యకాలము లేక రాబోవు యుగము. అంత్యకాలము విమోచన పూర్తి అయిన తరువాత దేవుని పరలోక రాజ్యమును భూమిని నింపునప్పుడు కలుగు విశ్వము యొక్క అంతిమ స్థితి అయ్యున్నది. అంత్యకాలమును 3 దశలుగా విభాగించుట ద్వారా క్రొత్త నిబంధన ఈ ఆకాంక్షలను మార్చింది అని కూడా మనము చూశాము. రాబోవు యుగము ఆరంభకాలముతో ప్రారంభమవుతుంది, మరియు ఇది మొదటి శతాబ్దములో అపోస్తులులు మరియు ప్రవక్తలు చేసిన ప్రాథమిక కార్యములతో పాటుగా యేసు జీవితము మరియు భూలోక పరిచర్య కాలము అయ్యున్నది. ఆరంభకాలములో ఈ యుగము రాబోవు యుగముతో మిలితమగుట ప్రారంభమవుతుంది. ఈ యుగము పాపము, శ్రమ మరియు మరణముతో నిండియుండగా రాబోవు యుగము తనకు నమ్మకమైన ప్రజలకు దేవుడిచ్చు ఆశీర్వాదములతో నిండియున్నది. అంత్యకాలములోని 2వ దశను కొనసాగింపు అంటారు. ఇది ఆరంభము తరువాత వెంటనే ప్రారంభమై యేసు తిరిగి వచ్చు వరకు కొనసాగుతుంది. కొనసాగింపులో మనము ఈ యుగం యొక్క కష్టములను అనుభవించుచున్నాము, మరియు రాబోవు యుగం యొక్క ఆరంభ ఆశీర్వాదములను ఆస్వాదించుచున్నాము. మరియు 3వ దశ నెరవేర్పు అయ్యున్నది, మరియు ఇది యేసు రాకతో ఆరంభమవుతుంది. నెరవేర్పులో దేవుడు ఈ యుగమును పూర్తిగా ముగించి దీనిని రాబోవు యుగముతో శాశ్వతముగా భర్తీ చేస్తాడు. కాబట్టి ఈ పాఠములో మనము యుగ సమాప్తిని గూర్చి మాట్లాడునప్పుడు మనము ఈ యుగం యొక్క ముగింపును మరియు రాబోవు యుగం యొక్క సంపూర్ణమైన నెరవేర్పును దృష్టిలో ఉంచుకొనుచున్నాము. మన మునుపటి పాఠం వలె ఈ పాఠం కూడా సాధారణ యుగాంత శాస్త్రము మీద దృష్టి పెడుతుంది. మీకు జ్ఞాపకముందా, సాధారణ యుగాంత శాస్త్రము అనగా అంత్యదినములలో దేవుని యొక్క సార్వత్రిక కార్యములైన తీర్పు మరియు రక్షణను అధ్యయనం చేయుట. మరియు వ్యక్తిగత యుగాంత శాస్త్రమునకు భిన్నముగా సాధారణ యుగాంత శాస్త్రము అంత్యకాలములో జరుగు సన్నివేశముల కంటే ఎక్కువగా ఆ సన్నివేశములను ప్రజలు వ్యక్తిగతముగా ఎలా అనుభవిస్తారు అను విషయమును ఉద్ఘాటిస్తుంది. యుగ సమాప్తిని గూర్చిన మన సంభాషణ వరుసగా జరుగు 3 సన్నివేశములను గూర్చి మాట్లాడుతుంది. మొదటిగా మృతుల సాధారణ పునరుద్ధానమును పరిశీలన చేద్దాము. 2వదిగా అంత్యతీర్పును మనము చూద్దాము. మరియు 3వదిగా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో జీవితమును వర్ణిద్దాము. ముందుగా సాధారణ పునరుద్ధానమును చూద్దాము. సాధారణ పునరుద్ధానమును సాధారణ అని ఎందుకు పిలుస్తారంటే, దీనిలో ఇప్పటి వరకు నివసించిన ప్రతి వ్యక్తి అనగా పునరుజ్జీవనము పొందినవారు లేక పునరుజ్జీవనమును పొందనివారు అనగా ఇప్పటి వరకు నివసించిన లక్షల కోట్ల మానవులు అందరూ ఉంటారు. మరియు మృతుల ప్రాణములు పునర్నిర్మించబడిన తమ శరీరములతో మరలా ఐక్యపరచబడతాయి, కాబట్టి దీనిని పునరుత్థానము అని పిలుస్తారు. ఇప్పటి వరకు మరణించిన వారి శరీరములన్నీ పునరుద్ధానము చెందుతాయి. కేవలము విశ్వాసులు మాత్రమేగాక ప్రతి ఒక్కరూ ఒక విశేషమైన ఉద్దేశ్యము కొరకు పునరుద్ధానము చెందుతారు. దేవుడు నియుక్తి చేసిన తీర్పులో నిలబడుట మరియు దేవుడు నియమించిన న్యాయాధిపతిగా అనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ఎదుట నిలవబడుటయే ఈ ఉద్దేశ్యము. మరియు తీర్పులో జీవగ్రంథములో ఎవరి పేరు ఉన్నదో మరియు వారి జీవితములకు సంబంధించిన పుస్తకముల ద్వారా ఎవరికి తీర్పు తీర్చబడుతుందో స్పష్టమవుతుంది. వారి జీవిత పుస్తకముల ద్వారా తీర్పు తీర్చబడిన వారు నా యొద్ద నుండి పొండి అను తీర్పును పొందుతారు. జీవగ్రంథములో పేరు నమోదు చేయబడి ఉన్నవారు ప్రియుడా లోనికి రమ్ము అను మహిమకరమైన సత్యమును వింటారు. మనము ఇతరుల కంటే మంచివారము కాబట్టి కాదుగాని మనము క్రీస్తుకు మన జీవితములను సమర్పించియున్నాము మరియు ఆయన మనము చేసిన ఉపేక్షించు పాపములు మరియు క్రియల ద్వారా చేయు పాపముల కొరకు మన పాపములన్నిటి కొరకు ప్రజలందరి పాపముల కొరకు వెల చెల్లించి తన రక్తము ద్వారా మనలను జీవగ్రంథములో లిఖించాడు. మృతుల యొక్క సాధారణ పునరుద్ధానమును మనము మధ్యస్థితిలోని చివరి సన్నివేశములలో ఒకటిగా లేక అంతిమస్థితిలోని మొదటి సన్నివేశములలో ఒకటిగా పరిగణించవచ్చు. సాధారణ పునరుద్ధానములో పునరుజ్జీవనము పొందనివారు మరియు పునరుజ్జీవనము పొందినవారు ఇరువురు తమ అంతిమ పరిస్థితిలోనికి చేరలేదు కాబట్టి దీనిని మధ్యస్థితిలోని భాగముగా పరిగణించవచ్చు. అయితే మన ప్రాణములు ఇక మన శరీరముల నుండి వేరుపరచబడవు కాబట్టి దీనిని అంతిమస్థితిలో భాగముగా కూడా మనము పరిగణించవచ్చు. దీనిని మనము ఏ విధముగా విభాగించినా సాధారణ పునరుద్ధానము పునరుజ్జీవనము పొందని ప్రాణముల యొక్క తాత్కాలిక శిక్షలను మరియు పునరుజ్జీవనము పొందిన వారి యొక్క తాత్కాలిక ఆశీర్వాదములను ముగింపునకు తెచ్చి వారిని తమ శాశ్వత శిక్షలు మరియు ఆశీర్వాదముల కొరకు సిద్ధపరుస్తుంది. సాధారణ పునరుద్ధానమును మనము నాలుగు భాగములలో విశదీకరిద్దాము. మొదటిగా ఈ సిద్ధాంతమునకు సంబంధించిన ఆదిమ వివాదములను చూద్దాము. రెండవదిగా ఈ యుగాంత సన్నివేశమును అమలుపరుచుటకు దేవుడు కలిగియున్న దైవిక అధికారమును మనము చూపుదాము. మూడవదిగా సృష్టి మీద దీని యొక్క ప్రభావమును చూద్దాము. నాలుగవదిగా మానవుల మీద దీని యొక్క ప్రభావమును చూద్దాము. సాధారణ పునరుద్ధాన సిద్ధాంతముకు సంబంధించిన ఆదిమ వివాదములను ముందుగా చూద్దాము. యేసు దినములలో మృతుల పునరుద్ధానమును గూర్చి కనీసము రెండు వేర్వేరు అభిప్రాయములు ఉండేవి. నీతిమంతులు మరియు దుష్టుల యొక్క సాధారణ పునరుద్ధానము జరుగుతుంది అని పరిసయ్యులు నమ్మారు. అయితే మృతులు భౌతికముగా తిరిగిలేస్తారు అను విషయమును సద్దూకయులు తిరస్కరించారు. వాస్తవానికి పౌలు పట్టబడి మహాసభ అను యూదుల న్యాయస్థానం ఎదుట నిలువబెట్టబడినప్పుడు తనను తాను సమర్థించుకునుటకు అతడు ఈ వివాదమును ఉపయోగించాడు. అపోస్తలుల కార్యములు 23:6-8 వచనాలలో ఈ సన్నివేశమును గూర్చి లూకా ఇచ్చిన నివేదిక వినండి. వారిలో ఒక భాగము సద్దూకయులును మరి ఒక భాగము పరిసయ్యులునై ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతివాడను. మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుద్ధానమును గూర్చియు నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పెను. అతడు అలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయను. సద్దూకయులు పునరుద్ధానము లేదనియు దేవదూతయైనను ఆత్మయైనను లేదనియూ చెప్పుదురుగాని పరిసయ్యులు రెండునూ కలవని ఒప్పుకుందురు. పరిసయ్యులు మరియు సద్దూకయుల మధ్య ఈ వివాదము ప్రతి గుంపు యొక్క లేఖన అవగాహన మీద ఆధారపడి ఉన్నది. పరిసయ్యులు పాత నిబంధన అంతటినీ ప్రేరిత వాక్యముగా అంగీకరించారు. అయితే సద్దూకయులు మోషే వ్రాసిన ఐదు పుస్తకములను, అనగా మనం పంచగ్రంథమని పిలుచు ఆదికాండము నుండి ద్వితీయపదేశకాండము వరకు ఉన్న పుస్తకములను మాత్రమే అంగీకరించేవారు. యెషయా గ్రంథము 26:19 మరియు దానియేలు గ్రంథము 12:2 వంటి లేఖన భాగములలో సాధారణ పునరుద్ధానమును గురించి స్పష్టముగా బోధించబడింది. కాబట్టి పరిసయ్యులు దీనిని ఉద్ఘాటించారు. అయితే మోషే వ్రాసిన గ్రంథములలో ఈ సిద్ధాంతమును వారు కనుగొనలేదు కాబట్టి సద్దూకయులు దీనిని తిరస్కరించారు. ఈ వివాదము విషయములో యేసు, పౌలు మరియు మిగిలిన ఆదిమ సంఘము అంతా పరిసయ్యుల యొక్క పక్షము తీసుకున్నారు మరియు సద్దూకయులను మరింత బలంగా ఖండించుటకు వారు మోషే వ్రాసిన రచనలను అపార్థము చేసుకున్నారని యేసు రుజువు చేశాడు. మార్కుసువార్త 12:18-27 పునరుద్ధాన సిద్ధాంతము విషయములో ఒక సద్దూకయుల గుంపు యేసును సవాలు చేసింది. మార్కుసువార్త 12:26-27 యేసు ఈ విధముగా స్పందించాడు. వారు లేచిదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గూర్చిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగములో దేవుడు, నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అతనితో చెప్పెను. ఆయన సజీవుల దేవుడుగాని మృతుల దేవుడు కాడు, కావున మీరు బహుగా పొరబడుచున్నారని వారితో చెప్పెను. యేసు యొక్క వాదనను మనం ఈ విధముగా క్రోడీకరించవచ్చు. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబులతో ఇప్పటికీ నిబంధన అనుబంధములో ఉన్నాడు మరియు ఇది వాస్తవమగుటకు అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబుల ఆత్మలు బ్రతికియుండవలసి ఉన్నది. వారు ఆత్మలుగా బ్రతికియుంటే వారు తుదకు పునరుద్ధానము చెందుతారు. మత్తయి సువార్త 8:11 యేసు సూచించినట్లు తమ నిబంధన ఆశీర్వాదములను స్వాధీనము చేసుకున్నటకు కావచ్చు. మరియు అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబు వంటి విశ్వాసులు పునరుద్ధానము చెందితే సాధారణ పునరుద్ధానము కూడా నిజమయ్యుండాలి గదా. విచారకరముగా ఆదిమ శతాబ్దపు సంఘములోని కొంతమంది కూడా శరీర పునరుద్ధానమును తిరస్కరించారు. ఉదాహరణకు 2 తిమోతి 2:18 పౌలు అప్పటికే పునరుద్ధానము జరిగిపోయిందని నమ్ముతున్నారని హుమేనయు మరియు ఫిలేతుల మీద అభియోగం మోపాడు. పునరుద్ధానము కేవలం ఆత్మీయమైనది అని వారు ఆలోచించి ఉండవచ్చు. లేక మత్తయి సువార్త 27:52-53 నమోదు చేయబడినట్లు యేసు సిలువ వేయబడినప్పుడు జరిగిన పునరుత్థానములలో ఇది నెరవేర్చబడినది అని వారు ఆలోచించి ఉండవచ్చు. ఏది ఏమైనా వారు సత్యమును తిరస్కరించి విశ్వాసమును నాశనము చేశారని పౌలు సెలవిచ్చాడు. కొరింథులో కూడా పౌలు శరీర పునరుద్ధానమును గూర్చి ప్రతిఘటనను ఎదుర్కొనినట్లు 1 కొరింథీ 15:12-34 అతడు ఈ ఆలోచనను సమర్థించిన విధానంలో స్పష్టమవుతుంది. స్పష్టముగా కొరింథులో ఉన్న అతని విరోధులు పునరుద్ధానమును అసహ్యమైనదిగా భావించారు. కాబట్టి ఒకవేళ వారు పునరుత్థానములన్నిటినీ తిరస్కరించినట్లయితే వారు యేసు యొక్క పునరుద్ధానమును కూడా తిరస్కరించాలని పౌలు సూచించాడు. వారు యేసు యొక్క పునరుద్ధానమును తిరస్కరిస్తే వారు పాపక్షమాపణను కూడా తిరస్కరించవలసి ఉన్నది. 1 కొరింథీ 15:17 పౌలు సెలవిచ్చినట్లు, క్రీస్తు లేపబడని ఎడలా మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. మరొక వైపున వారు యేసు యొక్క పునరుద్ధానమును అంగీకరిస్తే వారు ఇతరుల పునరుద్ధానమును తిరస్కరించుటకు ఏ కారణమూ లేదు. పౌలు పునరుజ్జీవనము పొందిన వారి యొక్క పునరుద్ధానమునకు ప్రథమ ఫలముగా యేసును గుర్తించాడు. అనగా యేసు పునరుత్థానుడయ్యాడు కాబట్టి మన భవిష్యత్ పునరుత్థానములు నిశ్చయపరచబడినవి. మరియు పునరుజ్జీవనము పొందిన వారి యొక్క పునరుద్ధానమును సమర్థించు ప్రక్రియలో పౌలు సాధారణ పునరుద్ధానమునకు కలుగు అభ్యంతరములను కూడా తొలగించివేశాడు. క్రీస్తు పునరుద్ధానము విశ్వాసులందరి పునరుద్ధానమునకు ఆధారముగా ఉన్నది. బెర్కాఫ్ సెలవిచ్చినట్లు ఆయన పునరుద్ధానమునకు ప్రభువని మరియు ఆయన పునరుద్ధానము విశ్వాసుల పునరుద్ధానమును కూడా కలిగిస్తుంది అని యేసు పునరుద్ధానము రుజువు చేస్తుంది. యేసు సజీవులకు ప్రభువు అనుమాట చాలా ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. కొలసీపత్రిక 1:18 సెలవిచ్చుచున్నట్లు యేసుక్రీస్తు పునరుద్ధానములో మొదటివాడు మరియు పునరుద్ధానములో ప్రథమ ఫలమై ఉన్నాడు. ఆయన మృతులలో నుండి తిరిగి లేచిన వారిలో ప్రథముడు కాబట్టి ఆయనను అనుసరించువారు కూడా ఆయనతో కూడా తిరిగి లేపబడతారు. యేసుక్రీస్తు పునరుద్ధానము యొక్క ప్రాముఖ్యతను సూచించుటకు కోతకు వచ్చిన పొలము యొక్క చిత్రము ఉపయోగించబడుతుంది. కోతకాలములో చెట్లు ఫలములనిచ్చుట మనము చూసినప్పుడు మరిన్ని ఫలములు రాబోవుచున్నాయని మనము గుర్తిస్తాము. అలాగే యేసుక్రీస్తుతో కూడా కొందరు ప్రజలు తిరిగి లేపబడతారని యేసుక్రీస్తు యొక్క ఆరంభ పునరుద్ధానము చూపుతుంది. సాధారణ పునరుద్ధానమును గూర్చిన ఆదిమ వివాదములను మనము చూశాము కాబట్టి మృతులను లేపుటకు దేవుని యొక్క దైవిక అధికారమును ఇప్పుడు మనము చూద్దాము. దేవుని దైవిక అధికారమును అనేక విధాలుగా మనము నిర్వచించవచ్చు. అయితే ఈ పాఠములో మన ఉద్దేశముల కొరకు దీనిని మనం ఈ విధముగా వర్ణిద్దాము. ఆయన చిత్తమును జరిగించుటకు దేవుడు కలిగి ఉన్న న్యాయమైన మరియు నైతికమైన హక్కు. ఒక కార్యమును చేయుటకు దేవునికి అధికారము ఉన్నదని మనము చెప్పునప్పుడు ఆ కార్యమును చేయుటకు ఆయన సంపూర్ణముగా హక్కు కలిగి ఉన్నాడని, ఆ కార్యమును చేయుట ద్వారా ఆయన ఏ తప్పిదమును చేయుటలేదని మనము ఒప్పుకొనుచున్నాము. దేవుని దైవిక అధికారమును గుర్చిన మన సంభాషణ సాధారణముగా 2 భాగములుగా విభాగించబడుతుంది. నరకముపై ఆయన కలిగి ఉన్న అధికారము మరియు పరలోకముపై ఆయన కలిగి ఉన్న అధికారము. ముందుగా నరకము మీద ఆయన కలిగి ఉన్న అధికారమును మనము చూద్దాము. దేవునికి నరకము మీద సంపూర్ణ అధికారము ఉన్నదని గుర్తించుట చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మధ్యస్థితిలో పునరుజ్జీవనము పొందని ప్రాణములు నరకములో శ్రమను అనుభవించున్నప్పుడు దేవుడు వారిని శిక్షించుచున్నాడు కాబట్టి వారు శ్రమ పొందుతున్నారు. మరియు తీర్పును ఎదుర్కొనుటకు వారు నరకములో నుండి బయటకు లాగబడినప్పుడు దేవుడు వారిని తన సముఖములోనికి రమ్మని చెప్పాడు కాబట్టి వారు రాగలిగారు. ఇప్పుడు సాతాను నరకమునకు నాయకుడయ్యున్నాడని క్రైస్తవులు కొన్నిసార్లు ఊహించుకుంటారు. ఉదాహరణకు జాన్ మిల్టన్ వ్రాసిన ప్యారడైజ్ లాస్ట్ అను ఒక ప్రఖ్యాతిగాంచిన పద్యములో సాతాను అను పేరుగల పాత్ర పరలోకములో సేవించుట కంటే నరకములో పాలించుట మేలు అని వాపోతాడు. అయితే సత్యము ఏమిటంటే, దేవుడు నరకమును పాలించుచున్నాడు. మరియు ఆయన సాతానుమీద, దయ్యములమీద, మరియు ఆయన అక్కడ బందీలుగా ఉంచిన పునరుజ్జీవనము పొందని వారి మీద సంపూర్ణ నియంత్రణ కలిగి ఉన్నాడు. 2 పేతురు పత్రిక 2:4 9-10 పేతురు వ్రాసినట్లు, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో వంచబడుటకు వారిని అప్పగించెను. దుర్నీతిపరులను, శిక్షలో వంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అపవాదికి వాని దయ్యముల మీద అధికారము ఉన్నది అను మాటలో కొంత అర్థము ఉందని అనిపిస్తుంది. మరియు వాడు కొన్ని కార్యములను చేయుటకు మరియు కీడు చేయుటకు ఆ దయ్యములను పంపగలడు. కాని తుదకు అపవాది వాని దయ్యములన్నీ, నరకములో ఉన్న పునరుజ్జీవనము పొందని జీవులందరూ యెహోవా అధికారం యొక్క ఆధీనములో ఉన్నారు. వారు దేవుని అధికారము క్రింద, విశ్వమంతటికీ దేవుడైన సృష్టింపబడని దేవుని అధికారము క్రింద ఉన్నారు. కాబట్టి సాతానుకు కొంత బలము ఉన్నది అను విషయములో అర్థము ఉంది. అయితే వాడు కలిగియున్న బలమంతా యెహోవా యొక్క రాకతో ముగించబడుతుంది. మరియు ఏ సమయములోనైనా యెహోవా వాని బలమును తొలగించి వానిని వెనుకకు తీసుకుని వచ్చి వాని శక్తిని నిర్మూలము చేసి దానితో ఆయనకు తోచిన విధముగా చేయగలడు. నరకముపై అధికారిగా మరియు చెరసాల నాయకునిగా పునరుజ్జీవనము పొందని వారిని చెరసాలలో నుండి పిలచి తన సింహాసనం ఎదుట తీర్పు కొరకు నిలవబెట్టు అధికారము దేవునికి ఉన్నది. మరియు సాధారణ పునరుత్థానములో ఆయన దీనినే చేయబోచున్నాడు. నరకము మీద దేవుని యొక్క దైవిక అధికారమును గూర్చిన ఈ అవగాహనతో పరలోకములో ఆయన అధికారమును ఇప్పుడు మనము చూద్దాము. నరకము మీద దేవుని యొక్క అధికారమును గూర్చి కొందరు క్రైస్తవులు సందేహపడినప్పటికీ పరలోకము మీద ఆయన అధికారమును గూర్చి ఎవరూ సందేహపడనవసరము లేదు. పరలోకము దేవుని సింహాసనమయ్యున్నది. ఇతర చోట్లన్నిటికంటే ఎక్కువగా ఆయన అధికారము మరియు మహిమ వ్యక్తపరచబడు స్థలము. యెషయా గ్రంథము 66:1 యేసు దీనిని గూర్చి చెబుతున్నట్లు, ఆకాశము నా సింహాసనము. సృష్టి అంతటిలో, పరలోకములోనే దేవుడు తన అధికారమును సూటిగా వ్యక్తపరుస్తాడు. మత్తేసువార్త 5:34 మరియు 23:22 మరియు హెబ్రీపత్రిక 8:1 మనము ఇదే విషయమును చూస్తాము. దేవుని యొక్క అనేక వ్యక్తీకరణములు ఆత్మీయ వాస్తవికతల యొక్క చిత్రాత్మక ప్రాతినిధ్యములై ఉన్నాయి. అయితే దేవుడు పరలోకమందున్న తన నిజమైన సింహాసనము మీద నుండి పాలించుచున్నాడు అను వ్యక్తీకరణ అక్షరార్థమైనదిగా ఉన్నట్లు అనిపిస్తుంది. దేవుడు పరలోకమందున్న నిజమైన సింహాసనము మీద కూర్చునియున్నట్లు అనేక మంది ప్రవక్తలు దర్శనములను చూశారు. కాబట్టి దేవునికి పరలోకములో నిజమైన సింహాసనము ఉన్నదని ఆలోచన చేయుటకు ఒక కారణమయ్యున్నది. ఉదాహరణకు 1 రాజుల గ్రంథము 22:19 మరియు 2 దినవృత్తాంతముల గ్రంథము 18:18 పాత నిబంధన ప్రవక్తయైన మీకాయ ఆయనను చూశాడు. మొదటి క్రైస్తవ హతసాక్షి అయిన స్టెఫను కూడా అపొస్తలుల కార్యములు 7:55-56 ఇదే విషయమైన దర్శనమును పొందుకున్నాడు. ఈ సందర్భములలో వారి దర్శనములు చిత్రాత్మక కళలుగా లేక అలంకారిక సాదృశ్యములుగా కనిపించవుగాని పరలోక సత్యముల యొక్క అంత్యదిన ప్రకటనలుగా ఉన్నాయి. మరొక మాటలో, వారు దేవుడు తన సింహాసనము మీద కూర్చుని ఎలాంటి ప్రతివాదము లేకుండా పాలించు పరలోక న్యాయస్థానములోని వాస్తవిక సన్నివేశములను చూశారు. ప్రభువు ప్రార్థనలో యేసు బోధించినట్లు పరలోకము దేవుని చిత్తము పరిపూర్ణముగా నెరవేరు స్థలమయ్యున్నది. ఇందువలననే అది అంత్యకాలం యొక్క ముగింపులో దేవుడు సృజించు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమికి నమూనాగా ఉన్నది. మత్తేసువార్త 6:10 ఇలా ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పాడు. దేవుని చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందునూ నెరవేరునుగాక. మన లోకము పరిపూర్ణము చేయబడు దినము కొరకు, అనగా ఆయన విరోధులందరూ తొలగించబడి ఆయన ప్రజలందరూ పాపము లేకుండా సమాధానముతో నివసించు దినము కొరకు యేసు ఎదురుచూచుచున్నాడు. మరియు ఆయన పరలోకము యొక్క వర్తమాన స్థితితో పోల్చుతూ భవిష్యత్ లోకమును వర్ణించాడు. ఇప్పుడు ఆదిమ వివాదములు మరియు దేవుని దైవిక అధికారము దృష్ట్యా సాధారణ పునరుద్ధానమును మనము విశదీకరించాము. కాబట్టి సృష్టి మీద దాని యొక్క ప్రభావమును గూర్చి మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాము. సృష్టి మీద సాధారణ పునరుద్ధానం యొక్క ప్రభావము కనీసము మూడు స్థలములలో ప్రభావము చూపుతుంది. మొదటిగా అది ప్రాకృతిక ప్రపంచము మీద బహుగా ప్రభావము చూపుతుంది. మీకు జ్ఞాపకమున్నట్లయితే అంత్యకాలములోని సన్నివేశములు, ముఖ్యముగా నెరవేర్పు, లోకమును దేవుని యొక్క భూలోకరాజ్యముగా మార్చుటకు రూపొందించబడ్డాయి. అయితే ప్రస్తుత లోకము పాపముతో భ్రష్టమై కుళ్ళుపట్టిపోయింది. కాబట్టి ప్రాకృతిక లోకమును తన సాన్నిధ్యము కొరకు సిద్ధపరచున్నట్లు దానిని మార్చుటకు దేవుడు అంత్యకాల సన్నివేశములను ఉపయోగిస్తాడు. వెస్ట్మినిస్టర్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ 5వ అధ్యాయము 3వ భాగం ఇలా చెబుతూ సృష్టిని మార్చగల దేవుని సామర్థ్యమును గూర్చి విప్లవాత్మకముగా మాట్లాడుతుంది. దేవుడు ఆయన యొక్క సాధారణ దైవకృతములో కొన్ని మాధ్యమములను ఉపయోగించుకుంటాడు, కాని ఆయన చిత్తానుసారముగా అవి లేకుండా వాటిని మించి లేక వాటికి విరోధముగా కూడా కార్యము చేయుటకు స్వతంత్రుడై ఉన్నాడు. కన్ఫెషన్ మాధ్యమములను గూర్చి మాట్లాడునప్పుడు అది కారణము మరియు పరిణామము, మానవ సంకల్పశక్తి మరియు విశ్వము యొక్క భౌతిక నియమములను దృష్టిలో ఉంచుకుంటుంది. కానీ దేవుడు మాధ్యమములు లేకుండా వాటికి పైన వాటికి విరోధముగా కూడా కార్యములు చేయగలడు. మరొక మాటలో ఆయనకు నచ్చినట్లు ఆయన ఆశ్చర్యకార్యములను చేయగలడు. మానవాళి పాపములోనికి పతనమైనప్పుడు దేవుడు మనకు ఇచ్చిన శాపములో భూమిని శపించుట కూడా భాగమయ్యుండెను. అది అపాయము మరియు మరణము ఉన్న స్థలమయ్యింది. మరియు సాగు చేయుటకు మానవులు చేసిన కృషిని స్వయంగా నేల ప్రతిఘటించింది. ఆదికాండ 3వ అధ్యాయం 17-18 వచనాలలో ఆదాముతో దేవుడు చెప్పినట్లు, నీ నిమిత్తము నేల శపింపబడియున్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నయూ దాని పంట తిందువు, అది ముండ్లతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. అయితే రోమాపత్రిక 8వ అధ్యాయములో ఈ సమస్యకు పరిష్కారముగా పునరుజ్జీవనము పొందిన వారికి దేవుడు అనుగ్రహించు అద్భుతమైన పునరుద్ధానము కొరకు పౌలు ఎదురుచూశాడు. పునరుత్థానములో విమోచించబడిన మానవాళి యొక్క పునరుద్ధానము ద్వారా స్వయంగా భూమి కూడా విమోచించబడుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 19-23 వచనాలలో పౌలు ఏమని వ్రాస్తున్నాడో ఒకసారి వినండి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణగలదై ఉన్నది. సృష్టి యావత్తూ ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేగాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఈ వాక్యభాగములో మన శరీరముల యొక్క విమోచన, అనగా మన పునరుద్ధానము కుమారులుగా మన దత్తతను పూర్తి చేస్తుంది అని పౌలు బోధించాడు. అప్పుడే దేవుని కుమారులు ప్రత్యక్షపరచబడతారు మరియు సృష్టి స్వయంగా విముక్తిని పొందుతుంది. సులువైన మాటలలో ఆదికాండము 3వ అధ్యాయములో మానవాళికి దేవుడిచ్చిన శాపము ద్వారా సృష్టి భ్రష్టమైపోయినట్లే దేవుడు శక్తితో మానవాళిని విమోచించినప్పుడు సృష్టి కూడా భ్రష్టత్వము నుండి శుద్ధి చేయబడుతుంది. మరియు సాధారణ పునరుత్థానములో భాగముగా పునరుజ్జీవనము పొందినవారు తిరిగి లేపబడినప్పుడు ఈ విమోచన పూర్తి చేయబడుతుంది. భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము మరియు జీవశాస్త్రములోని నియమముల ప్రకారం సాధారణ పునరుద్ధానము అసాధ్యమై ఉన్నది. అయితే ప్రాకృతిక లోకం యొక్క భౌతిక నియమములు ఆయన ఆజ్ఞలను పాటించున్నట్లు దేవుడు ఏమైనా చేయుటకు సమర్థుడై ఉన్నాడు. కొన్ని 100ల కోట్ల మంది తిరిగి లేపబడతారు, కొన్ని 1000 సంవత్సరములుగా మరణించిన వారు కూడా. అది దేవుని శక్తి యొక్క మహామహిమతో కూడిన ప్రదర్శన అయ్యుంటుంది. మరియు మనము కలిగి ఉన్న అత్యంత ప్రాముఖ్యమైన వైజ్ఞానిక నమ్మకముల కంటే ఎక్కువగా లోకము యొక్క కార్యనిర్వహణకు ఆయన అధికారము ప్రధానమైనదిగా ఉన్నదని అది నిరాటంకమైన రుజువును ఇస్తుంది. సృష్టి మీద సాధారణ పునరుద్ధానం యొక్క ప్రభావము పునరుజ్జీవనము పొందని మరియు పతనమైన దేవదూతలు ఇంతకుముందు బంధించబడిన నరకము మీద కూడా ప్రభావము చూపుతుంది. పునరుజ్జీవనము పొందని వారు పునరుద్ధానము పొందినప్పుడు వారి ప్రాణములు నరకము నుండి వెలికి తీయబడి దేవుని తీర్పును ఎదుర్కొనుటకుగాను భూమి మీద తమ శరీరములతో ఐక్యపరచబడతాయి. అయితే కేవలం పునరుజ్జీవనము పొందని వారు మాత్రమే నరకము నుండి ఖాళీ చేయబడరు. సాతాను మరియు ఇతర దయ్యములు కూడా అంత్యకాలములో ఈ సమయము నాటికి వెలికి తీయబడతారు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము సాతాను మరియు దయ్యములు సహితము దేవునికి విరోధముగా చివరి తిరుగుబాటులో పాలు పంచుకొనుటకుగాను నరకములోని చెరలో నుండి విడిపించబడతారని బోధిస్తున్నట్లు కొందరు వేదాంతవేత్తలు అర్థము చేసుకుంటారు. ప్రకటన గ్రంథం 20:7-8 యోహాను నివేదించినట్లు 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుకవలే ఉన్న గోగు మగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును. మరికొందరు వేదాంతవేత్తలు మనం ఇంతకుముందు చదివిన 2 పేతృపత్రిక 2:4 వంటి వాక్యభాగములను ఎత్తిచూపుతారు. అక్కడ పతనమైన దేవదూతలు చీకటి చెరసాలలో తీర్పు కాలము వరకు బంధించబడి ఉంటారని వ్రాయబడియున్నది. అయితే ఏది ఏమైనా నరకము మాత్రము ఖాళీ చేయబడుతుంది. పునరుద్ధానమునకు ముందు తిరుగుబాటులో పాలు పంచుకున్నటకు దయములు విడుదల చేయబడతాయి. లేక పునరుద్ధానము చెందిన పునరుజ్జీవనము పొందని వారితో పాటుగా అవి తీర్పులో నిలబడతాయి. పరలోకము యొక్క పునరుజ్జీవనము పొందిన ప్రాణములకు నివాసముగా ఉండదు అనున్నది సృష్టి మీద సాధారణ పునరుద్ధానం యొక్క 3వ ప్రభావము అయ్యున్నది. పునరుద్ధానము పొందిన పునరుజ్జీవనము పొందని వారి వలె పునరుద్ధానము పొందిన పునరుజ్జీవనము పొందిన వారు దేవుని తీర్పు సింహాసనము ఎదుట ప్రత్యక్షమవుటకుగాను భూమి మీదకి తిరిగి వస్తారు. పరలోకము అద్భుతమైన స్థలమయ్యున్నది. కాబట్టి మనము ఆ స్థలమును ఎందుకు విడిచిపెట్టాలి అని ఆశ్చర్యపోవుట చాలా సులభము. అయితే మనము అక్కడ నిరంతరము నివసించాలని దేవుడు ఉద్దేశించలేదు. పరలోకములో మనకు శరీరములు ఉండవు అనున్నది ఒక విషయము. కాబట్టి మనము అక్కడ సంపూర్ణమైన మానవులుగా ఉండము అనున్నది ఒక ప్రాముఖ్యమైన ఆలోచన అయ్యున్నది. అంతేగాక పునరుద్ధానము తరువాత యేసు యొక్క సింహాసనము పరలోకమందుగాక భూమి మీద ఉంటుంది. మరియు మనము ఆయన సన్నిధిలో నిలిచియుండుట మంచిది. అవును, పరలోకము ఎంత అద్భుతమైనది అయినప్పటికీ క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో దేవుడు మన కొరకు మరీ ఉత్తమమైన ఆలోచనను కలిగియున్నాడు. అవును, మరణము తరువాత దేవునికి చెందినవారు దేవుని సన్నిధిలో ఒక ఆనందస్థితిని ఆస్వాదిస్తారు అనుమాట నిజమే. దీనిని మధ్యస్థితి అని పిలుస్తారు. ఇది వాస్తవమయ్యున్నది. తన సృష్టి ఫలభరితము కావాలని దేవుడు కోరుచున్నాడు. అనగా దీనిలో ఆయనకు చెందినవారు చివరికి రక్షించబడిన వారైన మానవులు ఫలభరిత స్థితిని చేరతారు. కాబట్టి ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించుట గొప్ప విషయమైనప్పటికీ వాస్తవమేమిటంటే నెరవేర్పు సృష్టి యొక్క ఫలభరిత స్థితి మనము శరీరములలో ఉండుట అయ్యున్నది. మరియు ఈ శరీరములు దేవుని ఆలోచన అయ్యున్నవి. మన శరీరములకు వెలుపల దేవుని సన్నిధిలో ఉండుట ఉత్తమమైన విషయమని మనము ఆలోచిస్తే దేవుడు తన సృష్టి అంతటికీ సంబంధించిన రక్షణను గూర్చి ఆలోచన చేస్తున్నాడని, దానిలో మన శరీరముల యొక్క రక్షణ మన శరీరముల యొక్క పరివర్తన కూడా ఉన్నదన్న విషయమును మనము తప్పిపోతాము అని నా ఆలోచన. అవును, తుదకు క్రీస్తు శరీరములో పునరుద్ధానుడయ్యాడు. మరియు ఆయన శరీరములో లేపబడితే మరియు ఆయన ప్రథమ ఫలములైతే దాని తరువాత ఏమి జరుగుతుంది? మన శరీరముల యొక్క పునరుద్ధానము. పునరుద్ధానము జరిగినప్పుడు పునరుజ్జీవనము పొందిన ప్రాణములు పరలోకమును ఖాళీ చేయుటతో పాటుగా దేవదూతలు కూడా పరలోకమును ఖాళీ చేస్తారు. యేసు తిరిగి వచ్చినప్పుడు ఆయన దేవదూతలన్నిటినీ తనతో కూడా తీసుకుని వస్తాడని మత్తయి సువార్త 25:31 సెలవిస్తుంది. పరలోకము మరియు భూమి నలుమూలలలో ఉన్న పునరుద్ధానము పొందిన పునరుజ్జీవన పొందిన వారిని సేకరించుట వారిని క్రీస్తు ఎదుటకు సేకరించుట వారికి ఇవ్వబడిన పని అయ్యున్నదని మత్తయి సువార్త 24:31 సెలవిస్తుంది. క్లుప్తంగా, సాధారణ పునరుద్ధానము భూమి మీద ఉన్న ప్రతి మానవుని మరియు ప్రతి దేవదూతను భూమి మీదకు తెచ్చి అంత్యతీర్పు కొరకు సమకూర్చుతుంది. ఫలితముగా పరలోకము మరియు నరకము రెండూ ఖాళీగా విడిచిపెట్టబడతాయి. ఆదిమ వివాదములు దైవిక అధికారము మరియు సృష్టి మీద ప్రభావము దృష్ట్యా సాధారణ పునరుద్ధానమును వర్ణించాము. కాబట్టి మానవుల మీద పునరుద్ధానం యొక్క ప్రభావమును చూద్దాము. సాధారణ పునరుత్థానములో ఇప్పటి వరకు నివసించిన మానవులందరూ అనగా పునరుజ్జీవనము పొందినవారు లేక పునరుజ్జీవనము పొందనివారు ఉంటారు. యోహాను సువార్త 5:28-29 యేసు సెలవిచ్చినట్లు ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధులలో ఉన్నవారందరూ ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. మనము మునుపటి పాఠములో ప్రస్తావించినట్లు పునరుత్థానములో ప్రజలు సమాధులలో నుండి లేచుటను గూర్చి బైబిలు మాట్లాడుచున్నప్పుడు కేవలము పాతిపెట్టబడుట ద్వారా భద్రపరచబడిన శరీరములు గల ప్రజలు మాత్రమే తిరిగి లేవరు. బదులుగా మరణించిన ప్రతి ఒక్కరూ తిరిగి లేస్తారు. ఉదాహరణకు ప్రకటన గ్రంథము 20:13 సముద్రములో మరణించిన వారిని సముద్రము తిరిగి ఇస్తుంది అని, మరియు మరణించిన పాతాలములో ఉన్న ప్రాణములన్నీ తిరిగిలేస్తాయని యోహాను చెబుతున్నాడు. యెషయా గ్రంథము 26:19, దానియేలు గ్రంథము 12:2 మరియు యోహాను సువార్త 11:24 వంటి చోట్ల కూడా ఇదే ఆలోచన ప్రతిబింబించబడింది. మన శరీరములు ఎక్కడ ఉన్నా సరే, మరియు అవి అసలు లేకపోయినా సరే, సాధారణ పునరుద్ధానములో మనమంతా తిరిగిలేస్తాము. అయితే పునరుద్ధానము చెందిన మన శరీరములు ఎలా ఉంటాయి? మనం ఇప్పుడు కలిగి ఉన్న శరీరములకు అవి ఎలాంటి పోలికలు కలిగి ఉంటాయి? సాధారణ పునరుద్ధానము తరువాత మన పునరుద్ధాన శరీరములు ఏ విధముగా ఉంటాయి అను విషయమును గూర్చి చాలామంది తెలుసుకోవాలని కోరతారు. యేసు మరణములో నుండి తిరిగి లేచిన తరువాత కలిగి ఉండిన పునరుద్ధాన శరీరమును అధ్యయనము చేయుట ఈ ప్రశ్నకు ఉత్తమమైన జవాబు అయ్యున్నది. ఆయన శరీరము తాను కలిగియుండిన పాత శరీరమునే పోలియుండినది. యేసు నడిచాడు, భుజించాడు మరియు మాట్లాడాడు. అయినను మరికొన్ని విధాలుగా ఆయన శరీరము తన మునుపటి శరీరము కంటే భిన్నముగా ఉన్నది. యేసు మూయబడిన తలుపులలో నుండి లోనికి నడిచాడు మరియు మాయమైపోయాడు. యేసు కలిగియుండిన విధముగానే మన పునరుద్ధాన శరీరములు మహిమకరమైన శరీరములుగా ఉంటాయని బైబిల్ తెలియజేస్తుంది. మన పునరుద్ధాన శరీరములు పూర్తిగా నూతనమైనవిగా ఉండవు. బదులుగా మనము ఇప్పుడు కలిగియున్న శరీరములకు అవి పునర్నిర్మిత రూపములలో ఉంటాయి. మరణమందు మన శరీరములు దహనము, కుళ్ళిపోవుట లేక ఇతర విధానముల ద్వారా పూర్తిగా నాశనమైపోతాయి. అయితే దేవుడు సమస్తమును చేయుటకు సమర్థుడు. ఏదో ఒక రూపములో శరీరములను కలిగియుండు వారి విషయములో అట్టి శరీరములు లేపబడతాయని మరియు పునరుద్ధరించబడతాయని లేఖనము సూచిస్తుంది. పూర్తిగా తప్పిపోయిన లేక నాశనమైపోయిన శరీరముల విషయములో లేఖనము విశేషముగా ఏమీ మాట్లాడదు. అయితే వాస్తవిక శరీరములను పోలిన విధముగా నూతన శరీరములను సృజించుటకు దేవుడు సమర్థుడయ్యున్నాడు అని మనము నమ్మవచ్చు. మరియు గుర్తింపును గుర్చిన ఈ బిందువు ప్రాముఖ్యమైనదిగా ఉన్నది. అనగా మన పునరుద్ధాన స్థితిలో మనము ఇప్పుడు ఉన్నట్లుగానే ఉంటాము, శరీరము మరియు ప్రాణము. పునరుజ్జీవనము పొందిన వారిని దేవుడు సంపూర్ణమైన ప్రజలుగా విమోచిస్తాడు, మరియు పునరుజ్జీవనము పొందని వారిని ఆయన సంపూర్ణమైన ప్రజలుగా ఖండిస్తాడు. ఒకే భౌతిక శరీరములతో మనము మన గుర్తింపును కలిగియున్నప్పటికీ మన ప్రస్తుత శరీరములు మరియు పునరుద్ధాన శరీరముల మధ్య గుణముల విషయములో కొన్ని మార్పులు ఉంటాయి. పునరుజ్జీవనము పొందిన వారిని గూర్చి 1 కొరింథీ 15:42-44 ఇలా సెలవిస్తున్నాయి. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడా ఉన్నది. పునరుజ్జీవనము పొందిన వారి యొక్క పునరుద్ధాన శరీరములు మన ప్రస్తుత ప్రాకృతిక శరీరముల కంటే మరింత మహిమకరముగాను, అమర్త్యమైనవిగాను, బలమైనవిగాను ఉంటాయి. వాస్తవానికి మన పునరుద్ధాన శరీరములు యేసు మరణము నుండి తిరిగి లేచినప్పుడు పొందుకున్న శరీరమును పోలినవిగా ఉంటాయి. 1 కొరింథీ 15:49 పౌలు వాదించినట్లు, మరియు మనము మంటి నుండి పుట్టిన వాణి అనగా ఆదాము పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికయు ధరింతుము. మరియు 1 యోహాను 3:2 మనము చదువునట్లు, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. పునరుజ్జీవనము పొందని వారి యొక్క శరీరములను లేఖనము వర్ణించదు. నిశ్చయముగా వారి శరీరములు పునరుజ్జీవనము పొందిన వారి శరీరముల వలె మహిమకరమైనవిగా ఉండవు. అయితే అంతిమ స్థితిలో నిలిచియుండుటకు వారు ఏదో ఒక విధముగా భిన్నత్వమును కలిగిన వారిగా ఉండాలి. విచారకరముగా పునరుద్ధానము కొంతమందికి భయమునకు మూలముగా ఉంటుంది. వారు భయముతోనూ అవమానముతోనూ నిండిపోతారు. వారి నూతన శరీరములు అదనపు శ్రమలు పొందినట్లు వారిని బలహీనులను చేస్తుంది, మరియు వారి అంతిమ చర వారు అప్పటి వరకు అనుభవించిన నరకము కంటే ఎంతో ఘోరమైనదిగా ఉంటుంది. పునరుజ్జీవనము పొందిన వారి యొక్క మహిమకరమైన పునరుత్థానము మరియు పునరుజ్జీవనము పొందని వారి యొక్క భయంకరమైన పునరుద్ధానమును గూర్చిన మన చర్చ ఒక స్పష్టమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. యేసు తిరిగి వచ్చినప్పుడు సజీవులుగా ఉన్న ప్రజలకు ఏమి జరుగుతుంది? వారు అసలు మరణించకపోతే ఎలా పునరుత్థానులవుతారు? పునరుజ్జీవనము పొందిన వారి విషయములో మన శరీరములు పునరుజ్జీవనము పొందిన పునరుత్థాన శరీరముల వలె ఉండునట్లు మనము రెప్పపాటులో మార్పు పొందుతాము. మొదటి కొరింది పత్రిక 15:51-52 పౌలు ఈ వివరణను ఇచ్చుచున్నాడు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించముగాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరమురుగగాని మనమందరము మార్పు పొందుదుము. బోరమురుగును అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. ఇక్కడ పౌలు నిద్రించు అను పదమును మరణమునకు సభ్యోక్తిగా ఉపయోగించాడు. కాబట్టి మరణించని వారు పునరుత్థానము పొందిన వారిని పోలియుంటారు. అయితే పునరుజ్జీవనము పొందని వారిని గూర్చి లేఖనము స్పష్టముగా మాట్లాడుటలేదు. సాధారణ పునరుద్ధానమునకు ముందు సాతాను చేయి తిరుగుబాటు కాలములో జరుగు అంతిమ యుద్ధములో వారు వధించబడవచ్చు. సాతాను సమూహములు సముద్రపు ఒడ్డున ఉన్న ఇసుక రేణువులను పోలియున్నవి అని చెప్పు వాక్యభాగమైన ప్రకటన గ్రంథము 20:7-10 మనము దీనిని ఊహించవచ్చు. ఇది నిజమైన ఎడల పునరుద్ధానము జరిగినప్పుడు భూమి మీద పునరుజ్జీవనము పొందని వారు ఎవరూ సజీవులుగా ఉండరు. అయితే పునరుజ్జీవనము పొందని వారిలో కొందరు కూడా ఈ యుద్ధములో బ్రతికి బయటపడే అవకాశం ఉంది. ఇలా జరిగిన ఎడల వారు కూడా పునరుజ్జీవనము పొందిన వారి వలె మార్పు పొందవచ్చు. అయితే తేడా ఏమిటంటే వారి శరీరములు కూడా పునరుద్ధానము పొందిన ఇతర పునరుజ్జీవనము పొందని వారి శరీరములను పోలియుంటాయి మరియు నిత్య శిక్షను అనుభవించుటకు సిద్ధపడతాయి. ఏది ఏమైనా సాధారణ పునరుద్ధానమునకు ఫలితముగా మానవజాతి అంతా పూర్తిగా పునర్నిర్మించబడుతుంది. ప్రతి మానవుడు ఒక నిత్యమైన శరీరములో నిత్యమైన ఆత్మగా నివాసముంటాడు. మనము సంపూర్ణమైన మానవులముగా ఉంటాము మరియు మనము కలిసి సంపూర్ణ మానవజాతిగా ఉంటాము. ఈ విధముగా మానవాళి మన అంత్య తీర్పును ఎదుర్కొనుటకు సిద్ధపడుతుంది. యుగసమాప్తి అను మన పాఠములో ఇప్పటి వరకు మృతుల యొక్క సాధారణ పునరుద్ధానమును మనము చూశాము. ఇప్పుడు అంత్యతీర్పు మీద దృష్టి పెడదాము. అంత్యతీర్పు దేవుడు అధికారికముగా తన విరోధులందరి యొక్క అపరాధములన్నిటి యొక్క దోషములన్నిటినీ ప్రకటించి వారికి నిత్యశిక్షను తెలియపరచు యుగాంత సన్నివేశమై ఉన్నది మరియు క్రీస్తునందు ఉన్నవారి యొక్క నిర్దోషత్వమును అధికారికముగా ప్రకటించి వారికి నిత్య బహుమానములను మరియు ప్రతిఫలములను తెలియపరుస్తాడు. అది ఒక గొప్ప బహిరంగ సభ అయ్యుంటుంది మరియు పునరుద్ధానము పొందిన మానవజాతి అంతా మరియు పడిపోయిన మరియు ఎన్నుకొనబడిన దేవదూతలందరూ దానిలో పాలు పంచుకుంటారు. అంత్యతీర్పును గూర్చిన మన చర్చ 4 భాగాలలో విభాగించబడుతుంది. మొదటిగా మనము ఈ కార్యక్రమము అంతటికీ న్యాయాధిపతిని గుర్తిద్దాము. 2వదిగా తీర్పును పొందు సమూహములను పరిగణిద్దాము. 3వదిగా న్యాయాధిపతి సమీక్షించు రుజువును ప్రస్తావిద్దాము. 4వదిగా ఆయన ఇచ్చు నిర్ణయములను మనము చర్చిద్దాము. ముందుగా స్వయంగా న్యాయాధిపతిని చూద్దాము. అంత్యతీర్పులో యేసు న్యాయాధిపతి అయ్యుంటాడు అని క్రొత్త నిబంధన అనేక చోట్ల బోధిస్తుంది. ఉదాహరణకు మత్తయిసువార్త 25:31-46, యోహానుసువార్త 5:26-30, అపోస్తలుల కార్యములు 10:42 మరియు 17:30-31 మరియు అనేక ఇతర చోట్ల మనము చూస్తాము. ఒక క్లుప్త ఉదాహరణను చూద్దాము. 2 తిమోతి పత్రిక 4:1 ఇలా సెలవిస్తుంది, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తుయేసు. సంఘము యొక్క ఆదిమ శతాబ్దముల నుండి క్రైస్తవ విశ్వాస సూత్రములలో కూడా ఇదే నమ్మకము ఉద్ఘాటించబడినది. ఉదాహరణకు క్రీస్తు శకం 700లో స్థిరపరచబడిన అపోస్తులుల విశ్వాస సూత్రము ఇలా సెలవిస్తుంది, సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి యేసుక్రీస్తు వచ్చును. క్రీస్తు శకం 325లో రూపొందించబడి క్రీస్తు శకం 381లో సవరించబడిన నైసియా విశ్వాస సూత్రం ఇలా చెబుతుంది, యేసుక్రీస్తు సజీవులకు మరియు మృతులకు తీర్పు తీర్చుటకు మహిమతో మరలా వస్తాడు. సర్వమానవాళికి మరియు దేవదూతలందరికీ అంత్యతీర్పు తీర్చు హక్కు తండ్రి అయిన దేవునికి సంపూర్ణముగా చెందియున్నది. అయితే తండ్రి ఆ హక్కును కుమారునికి అనుగ్రహించాడు. తండ్రి యేసును నియమించుటను గూర్చి అపోస్తులుల కార్యములు 10:42 పేతురు మాట్లాడాడు. అపోస్తులుల కార్యములు 17:31 పౌలు దీనిని ప్రస్తావించాడు మరియు మెస్సీయగా తాను పోషించిన పాత్ర వలన తాను ఈ ఘనతను పొందుకున్నానని యేసు స్వయంగా ప్రకటించాడు. యోహానుసువార్త 5:26-27 యేసు పలికిన మాటలను వినండి, మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి కుమారునికి అధికారము అనుగ్రహించెను. ఈ వాక్యభాగములో మనుష్య కుమారుడు అనున్నది ఒక మెస్సయ్య బిరుదయ్యున్నది. ఇది యేసును క్రీస్తుగా అనగా దావీదు నిబంధనకు మరియు సింహాసనమునకు వారసునిగా గుర్తిస్తుంది. తీర్పునిచ్చువానిగా అనగా మన శిక్షను ప్రకటించువానిగా తండ్రి కుమారుని నియమించాడు. తండ్రి కుమారుని నియమించుటకు ఒక కారణము ఏమిటంటే దానియేలు గ్రంథము 7వ అధ్యాయమును నెరవేర్చుట. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో 4 మృగములతో వ్యవహరించిన వ్యక్తి మనుష్య కుమారుడే, మరియు ఆయన జయమును పొంది మహావృద్ధుని సన్నిధికి వెళ్తాడు మరియు అక్కడ ఆయన బాధ్యతను నెరవేర్చుతాడు. వాస్తవానికి దానియేలు గ్రంథం 7వ అధ్యాయములో మనుష్య కుమారుని గూర్చి ప్రస్తావించబడుటకు ముఖ్య కారణం ఏమనగా ఈయనే తిరుగుబాటు చేయు రాజ్యములకు తీర్పు తీర్చుతాడు. మరొక మాటలో మనుష్య కుమారుడు మహావృద్ధుని యొక్క చిత్తమును నెరవేర్చుతాడు. ఎంపిక చేయబడిన లేక నీతిగల దేవదూతలు కూడా క్రీస్తు న్యాయాధిపతిగా పోషించు పాత్రలో సహాయము చేస్తారని క్రొత్త నిబంధన బోధిస్తుంది. ఉదాహరణకు మత్తయిసువార్త 13వ అధ్యాయము 41-42 వచనాలలో ఉన్న గురుగులు మరియు గోధుమల ఉపమానములో యేసు దేవదూతలను కోత సమయములో పనిచేయు పనివారితో పోల్చాడు. విశేషముగా కీడుచేయువారిని లేక పునరుజ్జీవనము పొందని వారిని ఆయన గురుగులుగా గుర్తించాడు, మరియు ఆయన దేవదూతలు వారిని పోగుచేసి అగ్నిగుండములో పడవేస్తారు అని ఆయన సెలవిచ్చాడు. అనగా దేవదూతలు పునరుత్థానము పొందిన బందీలను నరకము నుండి అంత్యతీర్పులోనికి తోడుకొని పోతాయి మరియు వారికి అంతిమ తీర్పులను ఇచ్చటలో సహాయపడతాయి. మత్తయిసువార్త 24వ అధ్యాయం 31వ వచనం ప్రకారం తీర్పు దినము కొరకు ఎన్నుకొనబడిన వారిని లేక పునరుజ్జీవనము పొందిన వారిని పోగుచేయుటకు దేవదూతలకు యేసు అదనపు బాధ్యతను ఇచ్చాడు. అంతేగాక పునరుజ్జీవనము పొందని వారికి మరియు పతనమైన దేవదూతలకు తీర్పు తీర్చుటలో పునరుజ్జీవనము పొందిన వారు ప్రభువుకు సహాయము చేస్తారని 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 2-3 వచనాలు సూచిస్తున్నాయి. క్రీస్తు ప్రజలలో కొందరు ఆ తీర్పులో మరింత ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తారు అని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం తెలియజేస్తుంది. దీనికి తోడు యేసు ఖండించిన వారికి తీర్పు తీర్చుటలో పునరుజ్జీవనము పొందిన వారు వాస్తవానికి ఆయనకు సహాయము చేస్తారని 149వ కీర్తన 5-9 వచనాలు ప్రవచించాయి. అంత్యతీర్పును జరిగించు న్యాయాధిపతిని గుర్తించాము కాబట్టి ఆయన తీర్పు తీర్చబోవు సమూహములను ఇప్పుడు చూద్దాము. అంత్యతీర్పును ఎదుర్కొను 3 విభిన్నమైన సమూహములు లేక గుంపులను లేఖనము ప్రస్తావిస్తుంది. ముందుగా మనము పతనమైన దేవదూతలను లేక దయ్యములను గూర్చి మాట్లాడదాము. దయ్యములు దేవుని యొద్ద నుండి అధికారమును పొందిన దేవదూతలై ఉండేవారని 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4వ వచనము మరియు యూదాపత్రిక 6వ వచనము నివేదిస్తాయి. అయితే వారు ఆయనకు విరోధముగా తిరుగుబాటు చేశారు మరియు తన పరలోక గృహములను మరియు తమ అధికారమును విడిచిపెట్టారు. ఫలితముగా వారు నేడు చీకటిగల చెరసాలలో బంధించబడి క్రీస్తు ఇచ్చు తీర్పు కొరకు ఎదురుచూచుచున్నారు. ఎన్నుకొనబడిన దేవదూతలు అనగా పతనము కానివారు తీర్పులో పాలివారు కారు, ఎందుకంటే వారు దేవునికి విరోధముగా ఏనాడూ పాపము చేయలేదు. కాబట్టి వారిని నిందించుటకు ఎలాంటి కారణమూ లేదు. తీర్పును పొందు 2వ సమూహము పునరుజ్జీవనము పొందనివారు. పునరుద్ధానము చెందిన మానవజాతి క్రీస్తు న్యాయసింహాసనం ఎదుట ప్రత్యక్షమైనప్పుడు దేవుడు పునరుజ్జీవనము పొందని వారిని పునరుజ్జీవనము పొందిన వారి నుండి వేరుచేస్తాడు అని అనేక లేఖన భాగములు బోధించుచున్నాయి. ఈ నీతిమంతులు దుష్టుల నుండి వేరుచేయబడుటను గూర్చి రోమాపత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలలో పౌలు మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 18వ వచనము మరియు 20వ అధ్యాయం 11-15 వచనాలలో యోహాను దీనిని గూర్చి దర్శనములను చూశాడు. మరియు మత్తయిసువార్త 25వ అధ్యాయములో యేసు ఒలీవల కొండ మీద ఇచ్చిన ఉపదేశములో దీనిని గూర్చి స్వయంగా మాట్లాడాడు. అంత్యతీర్పులో క్రీస్తు పునరుజ్జీవనము పొందని వారిని శిక్షిస్తాడు అని ఈ వాక్యభాగములలో ప్రతి ఒక్కటి బోధిస్తుంది. మత్తయిసువార్త 25వ అధ్యాయము 31-46 వచనాలలో యేసు పలికిన మాటలను వినండి. తన మహిమతో మనుష్య కుమారుడును మహిమగల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగుచేయబడుదురు. ఆయన వారిని వేరుపరచి అప్పుడాయన ఎడమవైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి, వీరు నిత్యశిక్షకు పోవుదురు. క్రీస్తు తీర్పు తీర్చు 3వ సమూహము పునరుజ్జీవనము పొందినవారు. యేసు పునరుజ్జీవనము పొందని వారిని పునరుజ్జీవనము పొందిన వారి నుండి వేరుపరచిన తరువాత ఆయన పునరుజ్జీవనము పొందిన వారికి కూడా తీర్పు తీర్చుతాడు. దీనిని మనము రోమాపత్రిక 2:7 ప్రకటన గ్రంథం 11:18 మరియు యేసు పునరుజ్జీవనము పొందని వారిని మేకలతోనూ పునరుజ్జీవనము పొందిన వారిని గొర్రెలతోనూ పోల్చిన మత్తయిసువార్త 25 వంటి అనేక చోట్ల చూస్తాము. మత్తయిసువార్త 25:33-34 పునరుజ్జీవనము పొందిన వారికి యేసు చెప్పిన మాటలను వినండి. తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఇప్పుడు పునరుజ్జీవనము పొందిన వారికి తీర్పు తీర్చబడదు అని కొందరు క్రైస్తవులు అపార్థము చేసుకుంటారు అని మనము చెప్పాలి. ఎందుకంటే యోహాను సువార్త 5:24 విశ్వాసులకు తీర్పు తీర్చబడదు అను భావనలో కూడా అనువదించవచ్చు. అయితే అనేక మంది అనువాదకులు మరియు ఎక్కువ మంది వ్యాఖ్యానకర్తలు అంత్యతీర్పులో విశ్వాసులు ఖండింపబడరు అను భావనలో ఈ వచనమును సరిగానే అర్థము చేసుకుంటారు. వాస్తవానికి మనము ఈ పాఠములో తరువాత చూడబోతున్నట్లు పునరుజ్జీవనము పొందిన వారు తీర్పును తప్పించుకుంటే వారు తమ నిత్య ప్రతిఫలములను పొందలేరు. ఇప్పుడు న్యాయాధిపతి మరియు ఆయన ఎదుట నిలవబడు సమూహముల దృష్ట్యా అంత్యతీర్పును మనము చూశాము కాబట్టి ఇప్పుడు ఆయన పరిగణించు రుజువును మనము చూద్దాము. పరిపూర్ణమైన న్యాయమును జరిగించుటకుగాను దేవుడు అందుబాటులో ఉన్న ప్రతి విధమైన రుజువును పరిగణిస్తాడు. మనము చేసిన, ఆలోచించిన మరియు చెప్పిన ప్రతిదానిని ఆయన విశ్లేషిస్తాడు. ఆయన మన రహస్య ఉద్దేశ్యములను చూస్తాడు. ఆయనతో మన అనుబంధమును నియంత్రించు అనుబంధమును, జీవితములో మనము పొందుకున్న ప్రత్యక్షతను ఆయన పరిగణిస్తాడు. ఆయన సాక్షుల యొక్క సాక్ష్యములను వింటాడు మరియు పరిహార పరిస్థితులను పరిగణిస్తాడు. ఏది విడిచిపెట్టబడదు మరియు ఏది కూడా పరిగణలోనికి రాకుండా ఉండదు మరియు సంపూర్ణ న్యాయమును జరిగించు ప్రక్రియలో ఇది అంతా జరుగుతుంది. తద్వారా తీర్పు తీర్చబడిన ప్రతి ఒక్కనికి ప్రతిఫలము మరియు ప్రతిశిక్ష పరిపూర్ణముగా సరిపోతుంది. రుజువు యొక్క విస్తృతమైన పరిమితిని ప్రసంగి గ్రంథం 12:14 ఈ విధముగా క్రోడీకరిస్తుంది. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదేగాని చెడ్డదేగాని తీర్పులోనికి తెచ్చును. మత్తయిసువార్త 12:36 ఇలా సెలవిస్తుంది, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. 1 కొరింథీ 4:5 ఇలా సెలవిస్తుంది, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచును. 62:12 సామెతుల గ్రంథం 24:12 మత్తయిసువార్త 16:27 మరియు రోమాపత్రిక 2:5-11 ఇలాంటి ఆలోచనలనే మనము చూడవచ్చు. అయితే మనం ఇంతకుముందు ప్రస్తావించినట్లు ప్రతి ఒక్కరూ కూడా ఒకే స్థాయిలో జవాబుదారులుగా ఎంచబడరు. బదులుగా మనందరికీ మన పరిస్థితుల ఆధారంగా తీర్పు తీర్చబడుతుంది. ఉదాహరణకు, ఎక్కువ బహిరంగముగా మరియు దేవుని అర్హతలను గూర్చిన జ్ఞానమును ఎక్కువగా కలిగి పాపము చేసిన వారికి ఎక్కువ కఠినముగా తీర్పు తీర్చబడుతుంది. ఆయనను తిరస్కరించిన వారిని యేసు గద్దించిన విధానమును లూకాసువార్త 10:13-14 చూడండి, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారుమనసు పొందియుందురు. అయినను విమర్శకాలమునందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదైయుండును. మన నిబంధన షరతులకు కూడా క్రీస్తు తీర్పులో మనలను బాధ్యులుగా ఎంచుతాడని 50:4-6 సూచిస్తున్నాయి. అనగా నిబంధనలో దేవునితో ముడిపడియున్న మనము ఆయనకు విధేయులగుటకు ఎక్కువగా బాధ్యులమయ్యున్నామని దీని అర్థమయ్యున్నది. సంఘములోని బోధకులకు మరింత కఠినముగా తీర్పు తీర్చబడుతుంది అని యాకోబు పత్రిక 3:1 సెలవిస్తుంది. అయితే ఎన్నడును సువార్తను వినని వారు కూడా తీర్పును పొంది శిక్షించబడతారు అను విషయమును గూర్చి కూడా మనము స్పష్టత కలిగి ఉండాలి. అయితే వారి దోషము క్రీస్తును ఎరిగి ఆయనను తిరస్కరించి దేవుని మీద మరియు ఆయన ధర్మశాస్త్రము మీద ఉద్దేశపూర్వకముగా తిరుగుబాటు చేసిన వారికంటే తక్కువగా ఉంటుంది. అయితే వారి గమ్యములు మాత్రం ఒకే విధంగా ఉంటాయి. ఇందుమూలముగానే తాను సంపూర్ణమైన దేవుని చిత్తమును ప్రకటించాడు కాబట్టి ప్రజలందరి రక్తం విషయములో నిర్దోషిగా ఎంచబడతాడని అపోస్తలుల కార్యములు 20:26-27 వచనాల్లో పౌలు వాదించాడు. ఒకవేళ ప్రజలు సువార్త వినకపోతే వారు తమ పాపములలో చచ్చినవారై నిత్యము వరకు నశిస్తారని అతని ఉద్దేశ్యమయున్నది. ఒక సువార్తికునిగా అతడు తన పనిని చేయకుంటే వారి యొద్ద నుండి జీవవాక్కులను మరుగు చేసినందున అతడు కొంతవరకు దోషిగా ఎంచబడే అవకాశం ఉంది. సువార్తను ఎన్నడును వినని ప్రజలు చాలా సందర్భములలో అంత్యతీర్పునందు శిక్షించబడతారు. ఎందుకంటే దేవుని గూర్చి మరియు ఆయన నీతిగల అర్హతలను గూర్చి వారికి కొంతవరకు తెలిసే ఉన్నది. రోమాపత్రిక 1:1 దేవుడు తనను గూర్చిన అనేక విషయములను ప్రతి మానవునికి సృష్టి ద్వారా బయలుపరచాడని, కాబట్టి యేసును గూర్చిన జ్ఞానమును పొందలేని వారు కూడా ఎలాంటి సాకు లేకుండా ఉన్నారని అపోస్తలుడైన పౌలు స్పష్టముగా చెప్పాడు. ఎందుకంటే దేవునిని గూర్చి మరియు దేవుడు వారి యొద్ద నుండి ఆశించు విషయములను గూర్చి వారికి తెలుసు. మరియు రోమాపత్రిక బోధించుచున్నట్లు వారు దేవుని నియమమును ఉల్లంఘించారు. కాబట్టి వారు పొందుకొనిన జ్ఞానము ఆధారముగా దేవుని స్వభావము వెలుగులో మరియు వారు స్వాభావికముగా పొందుకున్న చిత్తము వెలుగులో వారికి తీర్పు తీర్చబడుతుంది. మనలో చాలామందిమి లేఖనముల ద్వారా మరియు యేసు యొక్క సువార్త సందేశము ద్వారా ఎక్కువ పొందుకున్నాము. దానికి మనము బాధ్యులమై ఉన్నాము. అయితే సృష్టి నుండి దేవుని గూర్చి తాము పొందుకునిన జ్ఞానమునకు ప్రజలందరూ బాధ్యులయ్యున్నారు. ఇందును బట్టి వారు బాధ్యులుగా ఎంచబడతారు. మనము పొందుకున్న వెలుగు విషయములో మరియు దానికి మనము స్పందించు విధానము విషయములో మనము బాధ్యులమయ్యున్నామని సువార్తలలో యేసు స్పష్టము చేశాడు. న్యాయాధిపతి సమూహములు మరియు రుజువు దృష్ట్యా అంత్యతీర్పును గూర్చి మనము మాట్లాడాము కాబట్టి ఇప్పుడు యేసు తీసుకునబోవు నిర్ణయాలను మనము చర్చిద్దాము. మన లోకములో ఎన్నో రకములైన ఘోరమైన అన్యాయములు జరుగుచున్నాయి. అబద్ధికులు మరియు దోచుకునివారు చాలాసార్లు తాము పలుకు మాటలు మరియు చేయు కార్యములకు ఎలాంటి పర్యవసానాలను అనుభవించరు. నేరగాళ్లు చాలాసార్లు స్వతంత్రులై తిరుగుతుంటారు. ఇతరులకు హాని కలిగించు లేక దోచుకునివారు పరిహారములను చెల్లించరు. ప్రజలు అనగద్రొక్కబడతారు. సమర్పణ కలిగిన క్రైస్తవులు విశ్వాసము విషయములో భయంకరముగా హింసించబడతారు. నియమములు సహాయము చేయవలసిన ప్రజలకే గొప్ప హాని కలిగించు విధముగా మరల్చబడతాయి. ఈ విధముగా ఎన్నో చెప్పవచ్చు. అయితే ఈ విషయములన్నిటినీ సరిచేయుటకు గాను, అనగా దుష్టులను శిక్షించి నీతిమంతులకు ప్రతిఫలమిచ్చుటకు గాను అంత్యతీర్పు వైపుకు చూడమని లేఖనము బోధిస్తుంది. అంత్యతీర్పులో దేవుడు సమీకరణలను సమతుల్యం చేస్తాడు. అక్కడ మంచి ఆశీర్వాదమును కలిగిస్తుంది మరియు కీడు లాభమునుగాక శాపమును కలిగిస్తుంది. సాధారణముగా క్రీస్తు 2 రకముల నిర్ణయాలు తీసుకుంటాడు అని మనము చెప్పవచ్చు. కీడు చేసిన వారికి శాపములు మరియు మేలు చేసిన వారికి ఆశీర్వాదములు. ఈ 2 నిర్ణయాలను మనము క్లుప్తంగా వర్ణిద్దాము. దుష్టులకు కలుగు శాపములతో ఆరంభిద్దాము. లేఖనము పతనమైన దేవదూతల యొక్క శిక్షను మరియు పునరుజ్జీవనము పొందని వారు పొందు శిక్షలను పలుచోట్ల వర్ణిస్తుంది. అయితే వారి అంతము మాత్రం ఒకే విధముగా ఉంటుంది. సరళమైన మాటలలో దేవదూతలైనా లేక మానవులైనా వారు క్రీస్తుని వ్యతిరేకించిన విధానమును బట్టి, ప్రజలతో దుర్వ్యవహారం చేసిన విధానమును బట్టి మరియు దేవుని స్వభావమునకును ధర్మశాస్త్రమునకును విరోధముగా చేసిన తిరుగుబాటును బట్టి న్యాయమైన శిక్షను పొందుకుంటారు. 2 థెస్సలొనీకీయుల పత్రిక 1:10-10 పౌలు తన పాఠకులకు చెప్పినట్లు, దేవుని నెరుగని వారికిని మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరుచువారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. అట్టివారు నిత్యనాశనమును దండన పొందుదురు. దుష్టులు నిత్యనాశన దండనను పొందుకుంటారని పౌలు చెప్పినప్పుడు వారు నిర్మూలము చేయబడతారని లేక అంతరించిపోతారు అని అతడు ఉద్దేశించలేదు. బదులుగా దుష్టుల జీవితములను నాశనము చేయు అనగద్రొక్కు శిక్షను అనుభవిస్తారని మరియు అది వారిని నిత్యము వరకు నాశన స్థితిలో పడవేస్తుంది అని అతడు తెలియజేయుచున్నాడు. దానియేలు గ్రంథము 12:2, మత్తయి సువార్త 25:46, యోహానుసువార్త 5:29, రోమాపత్రిక 2:7-12 మరియు యూదాపత్రిక 7వ వచనములో మనం ఇదే ఆలోచనను చూస్తాము. దుష్టుల యొక్క తీర్పు ప్రకటన గ్రంథం 20:10-15 చాలా క్లుప్తముగా వర్ణించబడింది. అక్కడ మండుచున్న గంధకములలో లేక అగ్నిగుండములో సాతానుడు నిత్యము శ్రమను అనుభవిస్తాడని వ్రాయబడియున్నది. మరియు వాని అనుచరులు ప్రకటన గ్రంథం 13-20 ప్రస్తావించబడిన మృగము మరియు అబద్ధ ప్రవక్తతో సహా ఇదే విధమైన శిక్షను అనుభవిస్తారు. మరియు పునరుజ్జీవనము పొందని వారు కూడా ఇదే పరిస్థితిని అనుభవిస్తారు. యేసు తన విరోధులను ఇదే నిత్యమైన యోచితమైన శిక్షనిచ్చి ఖండిస్తాడు. దీనితో పాటుగా వారి పాపములు ఎంత ఎక్కువగా ఉంటే వారు అంత ఎక్కువగా శ్రమను అనుభవిస్తారని మత్తయి సువార్త 11:23-24 మరియు హెబ్రీ పత్రిక 10:29 వంటి వాక్యభాగములు కూడా బోధిస్తాయి. క్రీస్తు తీసుకున్న నిర్ణయాలలో దుష్టుల కొరకు శాపములు భాగమయ్యున్నాయని చూశాము కాబట్టి నీతిమంతుల మీద ఆయన కురిపించు ఆశీర్వాదములను ఇప్పుడు చూద్దాము. క్రీస్తులో దేవుడు చూపిన కృపకారణముగా యేసు సంపాదించిన నిత్య నిబంధన వాగ్దానములను పునరుజ్జీవము పొందినవారు పంచుకుంటారు. తన పరిపూర్ణమైన జీవితము, విధేయత గల మరణము మరియు బలమైన పునరుత్థానము ద్వారా క్రీస్తునందు ఉన్నవారు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో పాపక్షమాపణ, నిత్యజీవము వంటి వాటిని పొందుకుంటారు. మరియు ఈ కృపగల వరములతో పాటుగా దేవుడు ముందుగా నిర్ణయించిన మరియు పునరుజ్జీవనము పొందిన వారి జీవితములలో పరిశుద్ధాత్మ సాధించిన సత్క్రియల కొరకు ప్రతిఫలములు కూడా ఇవ్వబడతాయి. ఇందువలనే మత్తయి సువార్త 6:20, మార్కు సువార్త 10:21 మరియు లూకా సువార్త 12:33-34 వంటి చోట్ల పరలోకములో నిధులను దాచిపెట్టుకునుట మీద యేసు ఎక్కువ ఉద్ఘాటనను ఉంచాడు. ప్రకటన గ్రంథం 20:20 యోహాను చూసిన అంత్యతీర్పును గూర్చిన దర్శనములో ఈ రెండు రకముల ఆశీర్వాదములు అనగా వరములు మరియు ప్రతిఫలములు ఉదాహరించబడినవి. ఇదే దర్శనములో దయ్యములు మరియు పునరుజ్జీవనము పొందని వారు అగ్నిగుండములో పడద్రోయబడ్డారు. ప్రకటన గ్రంథం 20:12-15 యోహాను ఈ నివేదికను అందించాడు. మరియు గొప్పవారేమి, కొద్దివారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. యోహాను చూసిన దర్శనములో మానవులు చేసిన మంచి మరియు చెడు కార్యములను కలిగియున్న అనేక పుస్తకములు ఉన్నాయి. విచారకరముగా ఆ పుస్తకముల ఆధారముగా మాత్రమే తీర్పును పొందిన ప్రతి ఒక్కరూ శిక్షించబడ్డారు. ఎందుకంటే దేవుని ఆశీర్వాదములను సంపాదించుకుని విధముగా ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాడు. అయితే జీవగ్రంథము అనే ఒక విశేషమైన పుస్తకము ఉన్నది, మరియు దానిలో పునరుజ్జీవనము పొందిన వారందరి పేర్లు ఉన్నాయి. ఆ పుస్తకము వారు చేసిన పాపముల కొరకు యేసు మరణ పరిహారమును చెల్లించాడు అని తెలుపు న్యాయ సంబంధమైన నివేదికగా ఉన్నది. కాబట్టి జీవగ్రంథములో పేరు నమోదు చేయబడి ఉన్న ప్రతి ఒక్కరూ వారి జీవితములలో దేవుని ఆత్మ జరిగించిన సత్క్రియలకు కలుగు నిత్య ప్రతిఫలములతో పాటుగా వారు క్షమాపణ మరియు నిత్యజీవము వంటి దేవుని యొక్క కృపగల వరములను కూడా పొందుకుంటారు. అంత్యతీర్పులో అతడు లేక ఆమె చేసిన కార్యముల ద్వారా మాత్రమే తీర్పు పొందిన ప్రతి ఒక్కడూ అగ్నిగుండములో పడద్రోయబడునట్లు శిక్షను పొందుతాడు. అయితే మనము యేసు యొక్క సువార్తను నమ్మితే, మన పాపములను ఒప్పుకుంటే మనము పూర్తిగా క్షమించబడతాము. వాస్తవానికి మనము ఇలా చేస్తుంటే మన పేర్లు ఇప్పటికే జీవగ్రంథములో నమోదు చేయబడి ఉన్నాయి. మనము శిక్షను పొందుటకు ఎలాంటి అవకాశమూ లేదు, ఎందుకంటే మనము యేసుకు చెందినవారము మరియు ఆయన వ్యక్తిగత నిబంధన స్వాస్థ్యముగా మనలను కొనుగోలు చేయుటకు ఆయన మరణించాడు. కాబట్టి శిక్షించబడుటకు బదులుగా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో మనము నిత్యము ఆయన ఆశీర్వాదములను అనుభవిస్తాము. సాధారణ పునరుద్ధానము మరియు అంత్యతీర్పును గూర్చిన బైబిల్ బోధను ఇప్పటి వరకు మనము పరిశీలించాము కాబట్టి ఇప్పుడు మన చివరి ప్రధానమైన అంశము వైపుకు దృష్టిని మళ్లిద్దాము. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి విమోచన చరిత్రలో చివరి దశ అనగా అంత్యకాలము యొక్క నెరవేర్పులో ఆఖరి సంఘటన అయ్యున్నది. మానవాళి పాపములోనికి పతనమగుట వలన కలిగిన పరిణామాలు పూర్తిగా తీసివేయబడతాయి. భూమిని నిండించున్నట్లు దేవుని పరలోకరాజ్యము పరిపూర్ణత చెందినప్పుడు సృష్టి సంపూర్ణతలోనికి వస్తుంది. మరియు దేవుని ప్రజలు ఆయనతో నివసిస్తూ ఆయన సౌందర్యమును, సమాధానమును, ఆరోగ్యమును మరియు ఐశ్వర్యమును నిత్యము వరకు ఆస్వాదిస్తారు. మొదటిగా శుద్ధత, రెండవదిగా వాటి క్రొత్తదనము, మరియు మూడవదిగా వాటి యొక్క భౌగోళము మీద దృష్టి పెడుతూ మనము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని మూడు దశల వర్ణిద్దాము. శుద్ధతతో ఆరంభిద్దాము. మునుపటి పాఠములో భూమిని తన స్వరూపములతో నింపుట ఎల్లప్పుడూ దేవుని ప్రణాళిక అయ్యుండినది అని, తద్వారా ఆయన పక్షమున సృష్టిని పాలించుచు తన స్వరూపములు ఆయనను సేవిస్తూ గణపరచవలసి ఉండినది అని మనము చూశాము. కొంతవరకు మన పరిపాలన సాంస్కృతిక ఆజ్ఞ ద్వారా నియంత్రించబడింది అని, దీనిలో సమస్తము ఏదేను తోటవలే కనిపించునంత వరకు మనము విశ్వమును సాగు చేయవలసి ఉండెను అని మనము చూశాము. అయితే ఇప్పటి వరకు మన పాపము మరియు దాని యొక్క పరిణామాలు ఆ లక్ష్యమును చేరలేకుండా మనకు ఆటంకమును కలిగించాయి. అయితే అంత్యతీర్పు తరువాత క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో ఆయన ప్రణాళికలు నెరవేర్చబడుటకు గాను దేవుడు సృష్టిని శుద్ధి చేస్తాడు. మనము ఇంతకుముందు చూసినట్లు అంత్యతీర్పులో దయ్యములన్నీ మరియు పునరుజ్జీవనము పొందని వారందరూ అగ్నిగుండములో పడద్రోయబడతారు. వారికి ఇవ్వబడు శిక్ష వారు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలోనికి ప్రవేశించకుండా చూస్తుంది. అయితే ఇది సృష్టి యొక్క శుద్ధీకరణలో మొదటి భాగము మాత్రమే, ఎందుకంటే ఆకాశములు మరియు భూమి కూడా శుద్ధి చేయబడవలసి ఉన్నవి. పాపం యొక్క పరిణామాలు సృష్టిలోనికి చొచ్చుకునిపోయి దేవుడు ఉద్దేశించిన లోకముగా మారకుండా దానిని నివారించాయి. దీనికి కారణము దేవుడు ఆదాముకి ఇచ్చిన శాపములో కనిపిస్తుంది. ఆదికాండము 3:17-19 దేవుడు ఈ శాపమును ఇచ్చాడు. నీ నిమిత్తము నేల శపింపబడియున్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చపొదులను నీకు మొలిపించును. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అంతేగాక దేవుని శాపము కేవలం వ్యవసాయం మీద మాత్రమే ప్రభావము చూపలేదు. అది నిశ్చయముగా ప్రాకృతిక వైపరీత్యాలు మరియు క్రూరమృగముల దాడులకు కూడా కారణమైంది. అయితే సమస్యలు మరింత లోతుకు చొచ్చుకుపోయాయి అని పౌలు సూచించుచున్నాడు. మరొక మాటలో దేవుడు ఉద్దేశించిన మహిమకరమైన అంత్యస్థితిని సృష్టి యావత్తూ చేరలేకపోయింది. కనీసం దేవుడు చరిత్ర యొక్క అంతిమ నెరవేర్పును తీసుకుని వచ్చు వరకైనా సరే. రోమాపత్రిక 8:20-21 పౌలు వ్రాసిన మాటలను వినండి. ఎలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణగలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. పేతురు లోకము యొక్క భవిష్యత్ శుద్ధీకరణను నోవహు దినములలో సంభవించిన జలప్రలయముతో పోల్చాడు. ఆ సమయమందు దేవుడు పాపాత్మకమైన మానవజాతిని చాలా వరకు భూమి మీద నుండి తొలగించివేశాడు. అయితే భూమి మీద ఆయన శాపము నిలిచియుండినది మరియు సమస్యలు సృష్టించుటకు దయ్యములు స్వాతంత్ర్యముతో తిరుగులాడుచుండినవి. అయితే పేతురు మాటల ప్రకారం అంత్యతీర్పు తరువాత పాపం యొక్క మిగిలిన ప్రభావములను మరియు పర్యవసానములను తొలగించుటకు అగ్నితో శుద్ధీకరణ జరుగుతుంది. 2 పేతురు 3:7-12 పేతురు ఇలా వ్రాస్తున్నాడు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న కృత్యములను కాలిపోవును, ఆకాశములు రవులు కొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవును. పేతురు ఇచ్చిన వర్ణన ప్రకారం పంచభూతములను నాశనము చేయుటకు దేవుడు అగ్నిని పంపుతాడు. అనేక మంది ఆధునిక పాఠకులు ఈ పదమును భూమి, నీరు మరియు గాలి వంటి లోకములోని భౌతిక భాగములతో అనుసంధానము చేస్తారు. అయితే పంచభూతములు అని అనువదించబడిన గ్రీకు పదమైన స్టోయికేయ్ వాస్తవానికి అగ్నిగుండములో నిత్యము వరకు శిక్షించబడు సామాన్య శక్తులను లేక దయ్యపు శక్తులను సంబోధిస్తుంది. గలతీపత్రిక 4:3-9, కొలసీపత్రిక 2:8 మరియు హెబ్రీపత్రిక 5:12 సహా క్రొత్త నిబంధనలో ఇతరి చోట్ల ఈ పదము ఈ విధముగానే ఉపయోగించబడింది. ముఖ్య భావనలో పేతురు భూమిని నివసించుటకు అయోగ్యముగా చేయు అగ్ని ద్వారా శుద్ధీకరణ ప్రక్రియను లేక అతని మాటలలో కాలిపోవు కాని పాపములేని భూమిని వర్ణించాడు. సృష్టివారములో దేవుడు విశ్వమును చేయుటకు మునుపు ఆదికాండం 1వ అధ్యాయం యొక్క ఆరంభములో ఉన్న విధముగా అది కనిపిస్తుంది అని కూడా మనము చెప్పవచ్చు. పేతురు నోవహు కాలములో సంభవించిన జలప్రలయమును గూర్చి మాట్లాడుతున్నాడు. నోవహు కాలములో లోకము నాశనమైన విధముగానే ఈ లోకము కూడా నాశనము చేయబడుతుంది. కాబట్టి ఇక్కడ మనకు 3 లోకముల యొక్క చిత్రము ఉన్నది. జలప్రలయమునకు ముందు నోవహు లోకము, జలప్రలయము తరువాత లోకము, మరియు ప్రభువు తిరిగి వచ్చిన తరువాత వచ్చు లోకము. ఈ 3 లోకములు 2 ఉపద్రవములతో కూడిన సన్నివేశముల ద్వారా వ్యత్యాసపరచబడ్డాయి, జలప్రలయం మరియు అగ్నితో నాశనము. అయితే దేవుడు తన లోకమును ఒకేసారి సృజించాడు మరియు అది నేడు ఇక్కడ ఉన్నది. కాబట్టి నోవహు కాలములోని జలప్రలయం లోకమును నాశనము చేయలేదుగాని దానిని కడిగింది, అది దానిని శుద్ధి చేసింది. మరియు శుద్ధీకరణకు సంబంధించిన భాష లేఖనములో చాలా సాధారణముగా ఉపయోగించబడింది. రానున్న లోకమును గురించి మాట్లాడుతూ అది మలాఖీలో ఇవ్వబడింది. ఈ విధముగా మాట్లాడుటకు 1 కొరింథీ పత్రికలో పౌలు దానిని ఉపయోగిస్తాడు. కాబట్టి నా ఆలోచన ప్రకారం నోవహు జలప్రలయమును గూర్చిన ఉదాహరణ ద్వారా దేవుడు తన లోకమును నాశనము చేసి మరొక లోకమును తయారు చేస్తాడు అని లేఖన భాగము తెలియజేయుటలేదుగాని ఆయన దానిని శుద్ధి చేయబోతున్నాడు. ఇప్పుడు అది ఒక విప్లవాత్మకమైన శుద్ధీకరణ అవుతుంది. ఆయన వచ్చి చెత్తను ఏరడుగాని అది సంపూర్ణమైన నాశనముగా కూడా ఉండదు. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క శుద్ధతను మనం ఇప్పటి వరకు వర్ణించాము. కాబట్టి ఇప్పుడు వాటి యొక్క క్రొత్తదనమును చూద్దాము. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి అనుమాట మొట్టమొదటిసారిగా యశాగ్రంథం 65వ అధ్యాయం 17వ వచనములో ప్రత్యక్షమవుతుంది. మరియు క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి అనుమాట యశాగ్రంథం 66వ అధ్యాయం 22వ వచనములో కూడా కనిపిస్తుంది. ఈ 2 వచనాలలో క్రొత్త అనుమాటకు హిబ్రీ పదము కదేష్ అనగా సరికొత్త అని కావచ్చు, లేక సులభముగా నూతనపరచబడిన అని కూడా కావచ్చు. అయితే యెషయా యొక్క నేపథ్యములో దీని అర్థము నూతనపరచబడిన అయ్యున్నది. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుండి 19 వచనాలలోని మాటలను వినండి. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించువారినిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించదను, నా జనులను గూర్చి హర్షించదను. రోదనధ్వనియు విలాపధ్వనియు దానిలో ఎకను వినబడవు. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో నూతనముగా సృష్టించబడిన యెరూషలేము ఉంటుంది అను విషయమును గమనించండి. అయితే ఆ యెరూషలేము యెషయా పరిచర్య చేసిన కాలములోని ప్రజలకు అంగలార్చుచూ ఉండిన మరియు విలపించుచుండిన అదే యెరూషలేము అయ్యుంటుంది. అంతేగాక దేవుడు తన ప్రజలను సంతోషకారణంగా ఉండుటకు సృజించబోతున్నాడు, అనగా ఆయన వారి జీవితములను పూర్తిగా మార్చబోతున్నాడు. కాని ఆయన సరికొత్త ప్రజలను సృజించబోవుటలేదు. హెబ్రీపదమైన కదేష్ యొక్క అర్థము సరికొత్త లేక నూతనపరచబడిన అయ్యున్న విధముగానే గ్రీకు పదమైన కైనోస్ విషయములో కూడా ఇదే వాస్తవమయ్యున్నది. క్రొత్త ఆకాశమును మరియు క్రొత్త భూమిని వర్ణిస్తూ 2వ పేతురుపత్రిక 3వ అధ్యాయం 13వ వచనము మరియు ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనము 2 కైనోస్ అను పదమును ఉపయోగిస్తాయి. అంతేగాక ప్రకటన గ్రంథం 22వ అధ్యాయములో నూతన సృష్టిని గూర్చిన వర్ణన కూడా భూమి బదిలీ చేయబడక నూతనపరచబడింది అను సత్యమును ఎత్తిచూపుతుంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనములో యోహాను సెలవిచ్చినట్లు ఇక మీదట శాపగ్రస్తమైనదేదియూ దానిలో ఉండదు. ఇక మీదట అనుమాట ఒకప్పుడు శాపము ఉండేది అని అది తొలగించబడింది అని సూచిస్తుంది. మరొక మాటలో శాపగ్రస్తమైన మన లోకము సరిచేయబడుతుంది, కాని ఎన్నడూనూ శపించబడని లోకముతో బదిలీ చేయబడదు. పునరుజ్జీవనము పొందిన వారి యొక్క పునరుత్థానముతో పోల్చుట ద్వారా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క క్రొత్తదనమును గూర్చి మనము ఆలోచన చేయుట సహాయకరముగా ఉంటుంది. మన క్రొత్త శరీరములు లక్షణముల విషయములో పాత శరీరముల కంటే భిన్నముగా ఉంటాయి, అయితే వాటిలో గొప్ప కొనసాగింపు కూడా ఉంటుంది. సమాధులలో పెట్టబడిన అవే శరీరములు తిరిగి లేస్తాయి. ఇదే విధముగా ఇప్పుడు పాపముతో భ్రష్టమైపోయిన అవే ఆకాశములు మరియు భూమి భవిష్యత్తులో మరలా చేయబడతాయి, అయితే అవి లక్షణముల విషయములో భిన్నముగా ఉంటాయి. క్రూర మృగములు ఇక ఇతర జంతువులకు లేక మానవులకు విరోధముగా ఉండవు, మరణము ఉండదు, మరొక ప్రకృతి వైపరీత్యము సంభవించదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనము సూచించుచున్నట్లు ఉప్పునీటితో నిండియున్న సముద్రములు కూడా జీవమునిచ్చు మంచినీటితో నిండిపోతాయి. సృష్టి కొరకు దేవుని యొక్క ప్రణాళికను జ్ఞాపకము చేసుకునుట ఆకాశములు మరియు భూమి యొక్క కృతధనమును గూర్చి ఆలోచన చేయుటకు మరొక మార్గమయ్యున్నది. ఇంతకుముందు మనము సాంస్కృతిక ఆజ్ఞగా గుర్తించిన ఆదికాండం 1:27-28 వచనాలలో భూమినంతటినీ సాగుచేయి బాధ్యతను దేవుడు మానవాళికి అనుగ్రహించాడు. భూమి అంతటినీ నింపు వరకు ఏదేను తోట యొక్క సరిహద్దులను విశాలపరచుట లక్ష్యమై ఉండినది. అప్పటి నుండి భూమి అందంతటా మానవ సంస్కృతిని వ్యక్తపరచుటలో మానవాళి చాలా వరకు సఫలీకృతమయ్యింది. అయితే మన పాపపు స్వభావము కారణముగా మనము నిర్మించిన సంస్కృతి ఏదేనులోని పరదయస్సును పోలిలేదు. కాబట్టి దేవుడు భూమిని నూతనపరిచినప్పుడు ఆయన ముందుగా మానవాళి యొక్క పాపపు కార్యమును తుడిచివేస్తాడు మరియు దాని స్థానములో ఆయన ఎల్లప్పుడూ ఉద్దేశించిన విశ్వవ్యాప్త తోటను స్థాపిస్తాడు. క్రైస్తవులు సృష్టిని గూర్చి ఆలోచన చేయునప్పుడు వారు చాలాసార్లు కొన్ని విషాదకరమైన తప్పిదములను చేస్తారు. సృష్టిలోని ఈ లోకములో మన జీవితములను గూర్చి మనము ఆలోచన చేస్తాము మరియు మనము ఈ లోకము విడిచివెళ్ళుటయే రక్షణ అయ్యున్నదని మనము ఆలోచిస్తాము. మనము ఈ లోకమును గూర్చి మరియు దానిలోని సమస్యలన్నింటిని గూర్చి ఆలోచన చేయునప్పుడు యుగ సమాప్తిలో దేవుడు ఈ సృష్టిని నాశనము చేసి మనకు పరలోకములో మరొక జీవితమును అనుగ్రహిస్తాడు అని ఆలోచన చేస్తాము. కాబట్టి చారిత్రకముగా క్రైస్తవులు తమను తాము సృష్టి నుండి వేరుపరుచుకున్నారు. దీనిని గూర్చి మనము మరింత బైబిల్ ఆధారమైన విధముగా ఆలోచన చేయాలి. దేవుడు తన సృష్టిని ప్రేమించుచున్నాడు. ఆయన తన సృష్టికి కట్టుబడి ఉన్నాడు. ఈ సృష్టి ఆయన కాలారంభములో ఊహించుకునినది అయ్యున్నది. కాబట్టి సృష్టిని పునర్నిర్మించుట ఈ లోకములో ఆయన పని అయ్యున్నది. అది సృష్టి యొక్క పునరుద్ధరణ అయ్యున్నది. కాబట్టి యుగ సమాప్తిలో క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి ఉంటాయి అనున్నది వాగ్దానము అయినట్లయితే ఈ భూమి తీసిపారవేయబడుతుంది అని దీని అర్థము కాదు. ఈ భూమి నూతనపరచబడుతుంది. కాబట్టి క్రీస్తు అనుచరునిగా తన సృష్టి పట్ల దేవుడు కలిగి ఉన్న ఆసక్తిలో నేను పాలు పంచుకోవాలని కోరుచున్నాను. మరియు ఆదియందు దేవుడు ఈ లోకము కొరకు ఉద్దేశించిన సౌందర్యము, మహిమ మరియు అద్భుతముతో మరలా నింపబడుట కొరకు నేను ఎదురుచూచుచున్నాను. వాటి శుద్ధత మరియు క్రొత్తదనము దృష్ట్యా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని మనము చూశాము. కాబట్టి ఇప్పుడు వాటి యొక్క భౌగోళమును క్లుప్తముగా చూద్దాము. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క భౌగోళములో కనీసము రెండు విషయములు చూడదగినవి. మొదటిగా అవి ఒకే ఐక్యరాజ్యముగా ఉన్నాయి. వేదాంతవేత్తలు ప్రాకృతిక రాజ్యము అని పిలచు వస్తుప్రపంచమును దేవుడు సృజించుటకు ముందు ఆయన ఆశ్చర్యకరమైన రాజ్యమైన పరలోకమును సృజించి దానిని పాలించాడు. ఆశ్చర్యకరమైన రాజ్యము దేవదూతలు మరియు దయ్యములు నివసించిన ఆత్మీయ లోకమయ్యున్నది. ఇది ప్రాకృతిక లోకముతో పాటుగా ఉనికిలో ఉంటుంది మరియు దేవుడు అనుమతించిన విధముగా జీవులు ఈ రెండు రాజ్యముల మధ్య వచ్చిపోతూ ఉండవచ్చు. ఉదాహరణకు మనము మరణించినప్పుడు మన ప్రాణములు ఆశ్చర్యకరమైన రాజ్యములోనికి ప్రవేశిస్తాయి మరియు దేవదూతలు మరియు దయ్యములు ప్రాకృతిక లోకమును అనేక విధములుగా ప్రభావితము చేస్తాయి. అయితే ఈ పాఠములన్నిటిలో మనము ప్రస్తావించినట్లు ప్రాకృతిక లోకము తన ఆశ్చర్యకరమైన పరలోక రాజ్యము యొక్క విస్తరణగా ఉండాలనే లక్ష్యమును దేవుడు ఎల్లప్పుడూ కలిగియున్నాడు. మత్తేసువార్త 6:9-10 వచనాలలో ఉన్న పరలోక ప్రార్థనను వినండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరునుగాక. తన పరలోక రాజ్యమును భూమి మీదకి తీసుకునివచ్చి పరలోకము ఆయనకు విధేయత చూపునట్లు భూమిని కూడా సంపూర్ణముగా విధేయత కలిగినదిగా చేయమని దేవునికి ప్రార్థించమని యేసు తన శిష్యులకు నేర్పించాడు. సులభమైన మాటలలో తన ఆశ్చర్యకరమైన పరలోక రాజ్యమును భూమి మీద ఉన్న ప్రాకృతిక రాజ్యము అంతటా వ్యాపింపజేయునట్లు దేవునికి ప్రార్థించమని మనకు నేర్పబడింది. మునుపటి కాలములో మోషే మందిరములోని అతి పరిశుద్ధ స్థలము మరియు తరువాత దేవాలయము వంటి కొన్ని విశేషమైన స్థలములలో మాత్రమే ఆకాశము భూమితో కలిసేటట్లు దేవుడు అనుమతించేవాడు. హెబ్రీపత్రిక 8:5 మనము చదువునట్లు, మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చెప్పబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. మందిరములో మరియు దేవాలయములో అతిపరిశుద్ధ స్థలములు దేవుని పరలోక సింహాసనము ఉన్న గదికి నమూనాలుగా ఉన్నాయి. ఎందుకంటే ఆకాశము మరియు భూమి కలుసుకున్న స్థలము ఇది. అతిపరిశుద్ధ స్థలములు ఒకే సమయములో ఆకాశములోనూ భూమి మీదనూ ఉన్నాయి. మరియు లేవ్యకాండం 16:2 ప్రకారం అవి దేవుని యొక్క సముఖపు సన్నిధిని ప్రజలకు అందుబాటులో ఉంచేవి. కాబట్టి దేవుడు ఆజ్ఞాపించిన విధముగానే వాటిలో ప్రయాణించుట శ్రేయస్కరముగా ఉండేది. ఇది యెషయా గ్రంథం 6:1 యెషయా యొక్క దర్శనమును కూడా వివరిస్తుంది. అక్కడ అతడు పరలోక సింహాసనమునందు ఆసీనుడైన దేవుని చూశాడు, మరియు దేవుని అంగీ యొక్క అంచులు భూలోక దేవాలయమును నింపియుండినవి. అయితే క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో దేవుడు తన పరలోక సింహాసనమును భూమి మీద స్థాపిస్తాడు. ప్రకటన గ్రంథం 21:1-5 మరియు 22:1-3 ఇది స్పష్టముగా కనిపిస్తుంది. మరియు ప్రాముఖ్యముగా దేవాలయము లేక అతిపరిశుద్ధ స్థలము ఇక ఉండవని ప్రకటన గ్రంథం 21:22 తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుడు తన సన్నిధిని అన్ని చోట్ల తన ప్రజలకు కనుపరుచుతాడు. ఆకాశము మరియు భూమి కలిసే విశేషమైన స్థలము ఇక మనకు అవసరముండదు. సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకునికి మాత్రమే అది ఇక పరిమితము చేయబడదు. బదులుగా దేవుని ప్రజలందరూ అన్ని వేళలా ఆయన సన్నిధికి వెళ్లే అవకాశమును కలిగి ఉంటారు. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో దేవుని సన్నిధిలో ఉండుట ద్వారా మనము ఎలాంటి లాభములను పొందుకుంటాము? మనము దేవుని చూస్తామని ప్రకటన గ్రంథం 22 మనకు తెలియజేస్తుంది. ఏ మానవుడు ఎన్నడును దేవుని చూడడని మరొక చోట పాత నిబంధనలో చెప్పబడినది. కాబట్టి ఇది ఒక అద్భుతమైన కథనమయ్యున్నది. మరియు యేస్సు దేవుని దృశ్యమైన వాణిగా చేశాడని కూడా మనకు తెలుపబడింది. యోహాను సువార్త 1:1 ఆయన నరావతారి అయిన దేవుడై మన మధ్యన నివసించాడు. దేవుని సన్నిధిలో ఉండుటనే పూర్వీకులు పరమానంద దర్శనము అని పిలిచేవారు. అనగా సంతోషము కలిగించు దృశ్యము అని అర్థము. దేవుని చూచుట అనగా ఆనందకరముగా ఉండుట ఇవి పర్యాయ పదములయ్యున్నవి. అనగా క్రీస్తు నీతితో కప్పబడిన విమోచించబడిన ప్రజలుగా దేవుని చూచుట అయ్యున్నది. క్రీస్తు యొక్క నీతితో కప్పబడి ఉండకుండా దేవుని చూచుట భయానకమైన పని అయ్యున్నది. ఎందుకంటే ఆ నీతి లేని పక్షమున ఆయన పరిశుద్ధతలో మనము మునిగిపోతాము. అయితే ఆయనతో మనము అట్టి అనుబంధము కలిగి ఉంటాము. ఆయనతో ఐక్యత కలిగి ఉంటాము. ఆయన అబ్బా, తండ్రి, నానా అయ్యున్నాడు. మనము ఆయన సన్నిధిలో ఉండగలుగుతాము. ఆయన ముఖమును చూడగలుగుతాము మరియు ఆయన సన్నిధిని ఆస్వాదించగలుగుతాము. అది ఒక ఆనందకరమైన స్థలమై ఉంటుంది. మనము మునుపెన్నడూ లేని విధముగా ఆనందిస్తాము. మనము ఎన్నడూనూ కలుగని ఆనందమును పొందుతాము. దేవుని సన్నిధిలో స్వయంగా నివసిస్తాము. నూతన యెరూషలేము క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క భౌగోళములో మనము ప్రస్తావించు 2వ విషయమై ఉన్నది. నూతన యెరూషలేము నూతన సృష్టికి రాజధానిగాను ముఖ్య ఆకర్షణగాను ఉంటుంది అని ప్రకటన గ్రంథం 21:22 వర్ణిస్తాయి. అది దేవుని మహిమతో ప్రకాశిస్తుంది మరియు ప్రతివిధమైన అమూల్యమైన రత్నములతో అలంకరించబడుతుంది. అది పరలోకము నుండి దిగివస్తుంది అను సత్యము. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి దేవుడు తన ప్రజలతో నివసించు ఐక్యరాజ్యముగా ఉంటుంది అని మనము చెప్పిన విషయమును నిర్ధారిస్తుంది. ఏదేను తోటలో ఇంతకుముందు దేవుడు దీనిని చేశాడు. మోషే దినములలో ఆయన తన ప్రజలను అరణ్యములో నుండి వాగ్దాన దేశములోనికి నడిపించినప్పుడు ఇలా చేశాడు. సొలొమోను దినములలో ఆయన కొరకు దేవాలయము నిర్మించబడినప్పుడు ఆయన ఇలా చేశాడు. మరియు ఆయన ఎల్లప్పుడూ తన పరిశుద్ధాత్మ ద్వారా నమ్మకమైన ప్రజలలో నివసించాడు. అయితే క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి వీటన్నిటినీ అధిగమిస్తాయి. ఎందుకంటే దేవుడు తన మహిమను మనందరి మధ్య కనుపరుస్తాడు మరియు ఆయన మహిమగల సన్నిధిలో మనము నిత్యము నివసిస్తాము. ఆసక్తికరముగా నూతన యెరూషలేము ఒక పరిపూర్ణమైన ఘనమూల ఆకారములో ఉంటుంది. 12,000 పొడవు, వెడల్పు మరియు ఎత్తు దానికి ఉంటుంది. ఇది సుమారుగా 1,400 మైళ్ల పొడవు, వెడల్పు మరియు ఎత్తు అయ్యున్నది. ఇప్పుడు ప్రకటన గ్రంథములో యోహాను చూసిన దర్శనములు చాలా వరకు చిత్రాత్మకముగా ఉన్నాయి. కాబట్టి ఆయన వర్ణనలు ఖచ్చితముగా అక్షరార్థముగా నెరవేర్చబడతాయని మనము నిశ్చయతతో చెప్పలేము. అయినప్పటికీ నూతన యెరూషలేము ఎంతో పెద్దదిగా ఉంటుంది అని, విమోచించబడిన మానవాళి అంతా దేవుని సన్నిధిలో నివసించుటకు సరిపడినదిగా ఉంటుంది అని ఈ చిత్రములు సూచిస్తున్నాయి. అంతేగాక నూతన యెరూషలేము యొక్క ఘనాకారము దేవుని నిలిచియుండు సన్నిధిని నిర్ధారిస్తుంది. పాత నిబంధనలో మందిరము మరియు దేవాలయములోని అతిపరిశుద్ధ స్థలములు కూడా ఘనాకారములో ఉండేవి. కాబట్టి అతి పరిశుద్ధ స్థలములలో దేవుడు తన మహిమగల పరిశుద్ధ సన్నిధిని వ్యక్తపరిచినట్లే నూతన యెరూషలేములోని ఆయన ప్రజలకు కూడా ఆయన తన మహిమను కనుపరుస్తాడు. వాస్తవానికి దేవుని మహిమ ఎంత వెలుగుమయమై ఉంటుంది అంటే నూతన యెరూషలేములో ప్రకాశించుటకు సూర్యుని అవసరత కూడా ఉండదని ప్రకటన గ్రంథం 21:23 తెలియజేస్తుంది. నూతన యెరూషలేము యొక్క పరిమాణములు మరియు వర్ణనలు చాలాసార్లు 12 అను సంఖ్యను చూపుతాయి అను విషయమును కూడా మనము గుర్తించాలి. పాత నిబంధనలో ఈ సంఖ్య ఇజ్రాయేలులోని 12 గోత్రములతో అనుబంధము కలిగి ఉన్నది మరియు ఆ కాలములో నివసించిన దేవుని ప్రజలను సూచిస్తుంది. క్రొత్త నిబంధనలో 12 అను సంఖ్య 12 మంది అపోస్తులులను సూచిస్తుంది మరియు ప్రస్తుత యుగములో దేవుని ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. నూతన యెరూషలేములో దేవుని ప్రజలు సంపూర్ణ భిన్నత్వముతో నివసిస్తారని, బహుశా వారి విభిన్నమైన సంస్కృతులలో నివసిస్తారని ఇది సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 21:24-27 మనము చదువునట్లు, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు, జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురుగాని నిషిద్ధమైనదేదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దానిని జరిగించువాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో దేవుని సృష్టి సంపూర్ణముగా నవీకరించబడుతుంది మరియు నూతనపరచబడుతుంది. ఆయన పాపమును మరియు దాని యొక్క ప్రభావములన్నిటినీ భూమి మీద నుండి తుడిచివేస్తాడు. ఆయన పరలోక రాజ్యము సర్వలోకమును నింపు విధముగా ఆయన దానిని వ్యాపింపజేస్తాడు. ఫలితముగా మనమికనెన్నడూ మరణము లేక రోగము లేక రోదన లేక అంగలార్పు లేక బాధను అనుభవించము. అయితే క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమి యొక్క మహిమ మాత్రమే పరిపూర్ణమైన లోకమై ఉండదు. మనము దేవుని సన్నిధిలో పూర్ణ శాంతితోనూ సహవాసముతోనూ నిత్యము నివసిస్తాము అనున్నది అతి గొప్ప ఆశీర్వాదమై ఉంటుంది. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని గూర్చి లేఖన బోధనలు నేటి క్రైస్తవులను కొన్నిసార్లు నిర్ఘాంతతకు గురిచేస్తాయి. ఎందుకంటే మనము మరణించి పరలోకమునకు వెళ్తామని వారు చాలాసార్లు ఆలోచిస్తారు మరియు అక్కడ శరీరము లేకుండా మేఘముల మీద గాలిలో తేలుతూ జీవిస్తామని భావిస్తారు. అయితే వాస్తవానికి క్రొత్త భూమి మరియు క్రొత్త ఆకాశము సృష్టించబడతాయని, నూతన సృష్టిలో మానవ శరీరక ఉనికిని గుర్తిస్తామని బైబిల్ స్పష్టముగా బోధిస్తుంది. పాపమిక ఉండదు, రోదన ఇక ఉండదు, ఈ నూతన సృష్టిలో ఇక మరణము ఉండదు. అయితే నీ రాజ్యము వచ్చునుగాక, పరలోకమందు నెరవేరునట్లు భూమి అందునూ నెరవేరునుగాక అని ప్రార్థించమని యేసు మనకు బోధించినప్పుడు క్రొత్త ఆకాశము మరియు క్రొత్త భూమి కొరకు మనము పనిచేయుట ఇప్పటి నుండి ఆరంభించాలి అనే ఆకాంక్ష అయ్యున్నది. అయితే యేసు తిరిగి వచ్చినప్పుడు ఈ కార్యము నెరవేర్చబడుతుంది అని యేసు నిశ్చయతనిచ్చాడు. యుగసమాప్తిని గురించిన ఈ పాఠములో యుగాంత శాస్త్రములోని 3 ముఖ్యమైన అంశములను మనం పరీక్షించాము. ఆదిమ సిద్ధాంతిక వివాదములు, దేవుని అధికారము మరియు సృష్టి మీద మరియు మానవుల మీద పునరుద్ధానము యొక్క ప్రభావము దృష్ట్యా మృతుల పునరుద్ధానమును మనము చూశాము. న్యాయాధిపతిగా యేసును, ఆయన తీర్పు తీర్చు సమూహములను, ఆయన సమీక్షించు రుజువును మరియు ఆయన తీసుకుని నిర్ణయములను చూస్తూ మనము అంత్యతీర్పును అధ్యయనము చేశాము. శుద్ధత, క్రొత్తదనము మరియు భౌగోళము దృష్ట్యా క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిని మనము పరిగణించాము. ఈ పాఠ్యక్రమములో యుగాంత శాస్త్ర సిద్ధాంతములోని అనేక విషయములను మనము విశదీకరించాము. దేవుడు సర్వసృష్టికి రాజు మరియు ప్రభు అయ్యున్నాడు అని మనము చూశాము. పునరుజ్జీవనము పొందిన మరియు పునరుజ్జీవనము పొందని మానవులుగా మన జీవితముల మీద ఆయన సత్యం యొక్క పర్యవసానములను మనము చూశాము. ఆయన నిరాటంకముగా చరిత్రను దాని యొక్క అంతిమ లక్ష్యము వైపుకు నడిపించుచున్నాడు అని మనము నేర్చుకున్నాము. క్రొత్త ఆకాశములు మరియు క్రొత్త భూమిలో క్రీస్తు మెస్సీయ రాజ్యం యొక్క నెరవేర్పు. క్రీస్తు అంత్యతీర్పునందు పరిపూర్ణమైన న్యాయమును జరిగిస్తాడు. కాబట్టి అవును, కొందరు బాధితులు ఉంటారు. అయితే దీని యొక్క ఫలితము దేవునికి మహిమను తెస్తుంది మరియు మనము ఆయన సన్నిధిలో నిత్యము నివసించుచుండగా మనకు లెక్కింపజాలని దీవెనలను కలిగిస్తుంది.